టైం 12 వరకు నాకు టైం ఇచ్చారు, కానీ మార్చుకున్నాను, దాన్ని కొంచెం ఎక్కువ చేసుకుంటున్నానమ్మా. చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. గత 12:30 వరకు వెళ్తుంది క్లాస్. అందులో మొట్టమొదట ఆ మొదటి రాసుకున్నటువంటి నినాదాలు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అందరూ వీళ్ళైతే కనిపిస్తుండే విధంగా నాతో పాటే కనిపించవచ్చు. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్, అదే మళ్ళీ రెండుసార్లు రిపీట్ చేస్తాం. 21వ శతాబ్ది, దాని తర్వాత విచార క్రాంతి అయినా తీసుకునే అంటారు. ఇది మనకి రెండు లక్ష్యాలు అన్నమాట, ఇవి రెండు మన లక్ష్యాలు. ఈ లక్ష్యం కేవలం మంది మాత్రమే కాదు, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా. ఇది మనం ప్రపంచానికి తీసుకెళ్ళాలి. ఎందుకింత తొందరగా చేయాలి, ఎందుకింత ముఖ్యంగా గబగబ చెయ్యండి చేస్తాము అంటున్నాను అంటే ఓ ప్రమాదం. ఇక్కడ రాసి ఉంది 21/12/2012 వెబ్లో వాట్లో సైంటిస్టులు అందరూ క్వశ్చన్ మార్క్ వేశారు. సైంటిస్ట్ అందరూ స్పష్టంగా చెప్తున్నారు, చెప్పలేమయ్యా ఏమవుతుందో మనకు తెలియదు. సూర్యుడిని వచ్చేటటువంటి ఒక విస్ఫోటం చాలా ప్రమాదంగా ఉంది. బుద్ధి ఉంటుందా ఉండదా, ఇది ఒక దశ జాగ్రత్తగా ఆలోచించండి. ఇది సైంటిస్టులు చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో భయపించడానికి ఎవరో చెప్పేది కాదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు, కారణం లేదు. అది అందులోనే చివరిలో ఉన్నది, జాగ్రత్తగా తీసుకోండి. నేను ఆపి వేశాను, మాట ఉంది అందులో అవసరం లేదు, కాదు దాన్ని నేను ఆపి వేశాను. ఇలా ప్రమాదం బాగుంది, భయపడాల్సిన పని లేదు, అందులో డౌట్ ఏమీ లేదు. ఆ మాట ఏదో నా గురువు గారి యొక్క శిష్యుడు ఆయన చెప్పారు అని చెప్పటం లేదు. బేసిక్గా నేను సైంటిస్ట్, ఫిజికల్ కెమిస్ట్రీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ పిహెచ్డీ చేశాను. దేశ విదేశాలలో అనేక మంది సైంటిస్టులతో వైజ్ఞానికంగా సంబంధం ఉంది. సైంటిస్టులు చెప్తున్నాను, కానీ అనేక మంది గురువులతో నేను కలిశాను, చాలా గురువులతో కలిశాను. దాని విషయం ఎప్పుడైనా మీకు తెలుసున్నవాళ్ళు మీలో మీరు మాట్లాడుకోండి. కానీ ఒక పరంపతి గురుదేవుల దగ్గరికి వచ్చాక నాకు వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటే ఎంతో అర్థమైంది. ఆధ్యాత్మికత భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆధ్యాత్మికత గురించి అసలు నేను చెప్పబోతే మూర్ఖత్వం అనిపిస్తుంది, అంచేత నేను ఆధ్యాత్మికత గురించి నేను చెప్పటం లేదు, వైజ్ఞానిక ఆధ్యాత్మికత గురించి చెప్తున్నాను. సైంటిఫిక్ స్పిరిచువలిజం, ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. అందుకే నేను ఇంకో అర్ధంత టైం తీసుకుని చెప్తాను అని చెప్పాను నేను 12:30 వరకు. ఎందుకంటే ఈ పొద్దున్న సాయంత్రం ఈ 6 రోజుల్లో మనం తెలుసుకోవటమే కాదమ్మా, ఇతరులకి చెప్పి మొత్తం ప్రపంచానికి వచ్చే ప్రమాదం నుంచి బయటపడేయాలి. అది ఇక్కడ ప్రాబ్లం. ఇంకా ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక ఇది చేద్దామని కూర్చోలేదు. సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి పృథ్వీకి ఏదైనా చేయగలమా? పరంపూజ గురుదేవులు దానికి ఒక విధానం ఇచ్చారు, ఒక సిస్టమ్ ఇచ్చారు. ఇది చేస్తున్న వాళ్ళకి గ్యారంటీ ఏంటంటే మీకు ఏమీ అవ్వదు, అది గ్యారంటీ. ఎక్కడున్నాను, ఇది ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి మాట. యాంబ్ పడినా ఓం భూర్భవస్వ సత్సత్వరణ్యం భగవదేవస్ దేమై ధీరయోన ప్రచోదయాత్ అని అనుకుంటూ ఉంటే మీకేమీ అవదు. బాంబు వచ్చి పడిన సైంటిస్ట్ చెప్పింది, దాన్ని రిఫరెన్స్ నేను మీరు అడిగితే ఎవరైనా చెప్తారు, నోబెల్ ప్రైజ్ విన్నారని చెప్పిన మాట అది. ఏ అవదు, గాయత్రి మంత్ర ఒక కవచం కనుక ఉంటే ఏం జరిగినా ఇది చేస్తున్న వాడికి గ్యారెంట్. అందుకది ఇది అందరికీ చెప్పాలి. అవుడికి తెలిసి ఎక్కడ పడుతుందో ఏమవుతుందో, ఏం ప్రమాదం అవుతుంది. కానీ గాయత్రి మంత్రం యొక్క కవచం కనుక ఉంటే మరి ఇంకో కవచం పెట్టాలి కుదరదమ్మా. ఏ మందు వేయాలో అదే మందు వాడాలి. ఏం చింతకి ఇప్పుడు ఇచ్చేటటువంటి మందం, ఇద్దరు మనుషులు గురించి చెప్తూ ఉంటాం గాయత్రి గురించి చెప్తున్నప్పుడు. మీరు చెప్తూ వింటారు కానీ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు గాయత్రి మంత్రానికి ఆధారమైనటువంటి వ్యక్తి. చాలా జాగ్రత్తగా వినండి, మనం నేను చెప్పేది ఒక ఆధ్యాత్మిక సంబంధం, అసలు నాకు చెప్పటం కూడా రాదు, చెప్పేవాళ్ళ ముందు ఉంటే నేను చెప్పలేను కూడా. సైన్స్ గురించి గ్యారెంటీగా చెప్పగలను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదట నేను చెప్పిన మాట అర్థమైంది కదా, మీరు మీ వాళ్ళు కనీసం రోజుకి గాయత్రి మంత్రం 10 మంత్రాలు ఒకసారి చేసుకుంటూ ఉంటే రాబోయేటటువంటి ప్రమాదంలో మీ వ్యక్తికి మాత్రమే రక్షణ ఉంటుంది. ఎవడు చేసుకుంటే వాడికి మొహానికి పెట్టుకుంటూ ఉంటాం కదా, వాయువులోని వెళ్ళిపోవటానికి ఒక మాస్క్ పెట్టుకున్న వాడికి ఓకే, లేని వాడికి కబుర్లు చెప్తే ఏం జరగవు. ఇది అర్థమే ఉండాలి ఈ ప్రమాదం ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద సైంటిస్ట్ చెప్తున్నారు, యాటమ్ బాంబు పడిన గాయత్రి మంత్రం చేస్తున్న చోట గాయత్రి చోట ప్రమాదం పడదు, సైంటిస్ట్ చెప్తున్నారు. దానికి ఉన్న లాజిక్ దానికి ఉంది, అది మాట్లాడటానికి అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఎవరో చెప్తాను, వింటే విను లేకపోతే లేదు. ఇక్కడ ఉందమ్మా కలదు. 20వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్ సెకండ్ బుక్ లో ఇక్కడ పేజ్ 41 లో ఉందమ్మా, మీకు ప్రూఫ్ కావాలి అంటే పేజ్ 41 లో ఉంది. ఇది ఎప్పుడు జరిగింది, మార్చ్ 1983లో పడింది నవనీత అనే డైజెస్ట్ లో. సైంటిఫిక్ కావాలి అంటే మీరు మాది సైంటిఫిక్ అని ఒక వ్యక్తి చెప్పాక ఇంతమంది చెప్తా ఉంటే ఇంకా అది ఏంటి అని ఎదుర్కొంటూ కూర్చుంటే ఎందుకు చెయ్యాలి. ఇంకొక మొట్టమొదట మనం ఓం భూర్భవస్వ తత్సవర్వరిణ్యం భర్గోదేవస్ దీమే ధియో యోన ప్రచోదయాత్ అనే మంత్రము ఎంత ప్రమాదకరమైన సంఖ్య ఉందో చెప్పాను కదా. ఇంకొక ముందు రోజుకి మీరు 10 సార్లు చేసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళకి చేయించుకోవాలి, మీ బంధువులకి చెప్పాలి, మీ స్నేహితులకి చెప్పాలి. చేస్తారా చేయరా ఓపెన్గా చెప్తున్నాను, కానీ చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే కదమ్మా. ఇంకా ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఏదో చేసుకుంటూ కూర్చుంటే ఎట్టమ్మా తెలుసున్న వాళ్ళు. మంచి 10 గాయత్రి మంత్రాలు ప్రతిరోజు చెయ్యాలి. ఎవరు అందరూ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాం, మన ఇంట్లో వాళ్ళకి చెప్పచ్చు, గట్టిగా చిన్నపిల్లలకి వాళ్ళకి వస్తే ఖచ్చితంగా చెప్పచ్చు. మనం రోజుకి 10 సార్లు గాయత్రి మంత్రం చేసుకోవటానికి రోజుకి 5 గంటలు చేసుకోవాలా 10 గంటలు చేసుకోవాలా, నేను స్నానం చేసుకుని బట్టలు తుడుచుకునే లోపలైపోతుంది 10 సార్లు గాయత్రి మంత్రం. అది చిన్నది చాలమ్మా, మీ జీవితాన్ని రక్షిస్తుంది. ఇంటింటికి వెళ్ళాలి, అందుకు ఈ క్లాస్ పెట్టింది. అంటే ముందు మనం చేసుకోవాలి కదా, ఇంకోటి చెప్పే ముందు మనం చేసుకోవాలి కదా. ఇక మీరు కూడా రోజుకి 10 నిమిషాలు గాయత్రి చేసుకోండి. అందరూ మీరు స్త్రీల పురుషుల ఎవరు మీ జాతి ప్రశ్నే లేదమ్మా. ఫార్ములా వేసుకోవాలి అంటే మందుకే డాక్టర్ ఎప్పుడైనా అడిగాడా, మరే నీ క్యాస్ట్ ఏంట్రా అని మందులు ఇస్తాడా? అసలు ఆ డాక్టర్ యొక్క క్యాస్ట్ అది మీరు అడిగారా? ఏమడుగుతాం, బాబు ఈ రోగం ఉంది, ఈ రోగానికి మందు తీసుకో, అందరూ ఇస్తూ ఉన్నామండి. ఇది మొదటిది లెక్చర్. నా లెక్చర్ ఇలాగే ఉంటుందమ్మా మీకు.
మన వాళ్ళకి మన సన్నిహితులు ముప్పై ఏళ్ళకి చాలా మంది ఉన్నారు నాకు. అందులో ఇంకొక ముఖ్య మా అన్నయ్య గారు చాలా ముఖ్యమైనటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా నేను పరమపూజ గురుదేవుల దగ్గర నేర్చుకున్న విషయం. నా ఐదో అయితే కాశీలో ఉన్నాను నేను. పిహెచ్డీ అయ్యేంతవరకు, బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివేంతవరకు కూడా కాశీలోనే ఉన్నాను. అంచేత నాకు తెలుగు రాదు. ఇప్పుడు వచ్చిందే మరి తెలుగు చెప్తున్నా కదా, తెలుగే కదా. కానీ ముందు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు తెలుగు రాదు. ఐదో క్లాస్ నుంచి అక్కడే ఉన్నాను, పిహెచ్డీ చేశాను. హిందీ వచ్చు, ఇంగ్లీష్ తెలుగు రాదు. వచ్చాను ఇక్కడికి పరమపూజ గురుదేవుడు. అక్కడుంటే అట్టమ్మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగులో చెప్పాలి అన్నాడు. మధ్య ఇది ప్రాబ్లమ్, నేను ఉండమనుకుని పంపించాను, కాదు నువ్వే వెళ్ళాలి అన్నాడు. సరే ఏదో గందరగోళం చేశాను, చివరికి నేను వచ్చాను. నేను ఇంకేట నేను తెలుగు ఏం చెప్తాను రా, తెలుసా, నేను యూనివర్సిటీలో అక్కడ ఉద్యోగం చేస్తే ఇంగ్లీష్ చెప్పేది కదా. గురుగారు తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏ కాలేజీకి తీసుకెళ్లారంటే తెలుగు మీడియం ఉన్న దానికి తీసుకెళ్లారు ఉద్యోగం. అది ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం బీఎస్సీ మనకు రాదు. మరేం చేయాలి అప్పుడు? ప్రతి సమ్మర్వైపుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ దగ్గర జీవించేవాడిని, ఆయన ఇంట్లోనే ఉండేవాడిని తెలుసా. మా అన్నయ్య అమ్మ నా భాష గందరగోళం అన్నది, తెలుగు నేర్చుకున్నాను అక్కడ. నేను తెలుగు నేర్చుకోవడమే లేకుండాతో పాటు అసలు ఈ గాయత్రి సాధన దాని గురించి నేను ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. కొనేక నాకు వినిపించేది కాదు, ఎప్పుడు శ్యామన్నయ్య గారు చెప్తూ ఉండేవారు నాకు. ఇందులో చాలామంది తెలుసు ఆ సంగతి. కానీ ఒక విచిత్రమైనటువంటి సంఘటనలో ఆయన శరీరం వదిలేరు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అసలు ఉన్నారా సమాచారం లేదు, తెలుసు కదా సంఘటన. మరి ఇలాంటప్పుడు ఆయనే ఉండింటే నాకు ఎంత హాయిగా ఉండేదో అనిపిస్తుంది. దాని తర్వాత స్వామీజీ చుట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సహాయాలు చేసి గాయత్రి గురించి పనిచేశారు. మళ్ళీ నాకు సంభవం జరుగుతుందో ఉండదో మీకందరికీ కూడా నా ధన్యవాదాలు. మన వాళ్ళందరికీ ఎవరైతే సహాయం ఇచ్చారు. కానీ విషయం దేని గురించి నేను చెప్తున్నాను, రోజుకి 10 గాయత్రి మంత్రాలు ప్రతి వాళ్ళు ఇంట్లో ఎప్పుడు స్నానం చేసినా, స్నానం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చి కూర్చొని పరిశ్రమలు చేసుకుంటే చాలా మంచిది. అంత టైం లేదండి, స్నానం చేసి బట్టలు అవి వేసుకునే లోపల 15 మంత్రాలు అయిపోతాయి, చేసుకోండి. ఇది ఫస్ట్ సాధన. ఇంతవరకు అర్థమైందా మీకు? అందరికీ ఏం పని చేయాలి మనం? గాయత్రి మంత్రాన్ని అందరికీ తీసుకెళ్ళాలి. దీని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పెద్ద ప్రాబ్లం ఏం చెప్తుంది అంటే, భారతీయులు తన సంస్కారాలు వదిలేశారు. అసలు ఇండియన్ డ్రెస్ అనేది స్త్రీలు సరే ఎప్పుడు కరెక్ట్గానే ఉంది, పురుషులు పంచ లాల్చి పైన వేసుకుంటారేంటది కండువ, అసలు తెలియదు భారత కరెక్ట్ చెప్పాలి. ప్రతి జీవితానికి ఒక డ్రెస్ ఉంటుంది. డ్రెస్ ఎందుకు వస్తుంది మీరు ఎవరు మిలిటరీ వాడు మామూలుగా వస్తే ఎవరు ఉండరు, కానీ వాడు డ్రెస్లో ఉంటే పోలీస్ వాడు కూడా మిలిటరీ కూడా అని వాడికి అది పోలీస్ వాడు మామూలు డ్రెస్లో ఉంటే మన తెలియదు కూడా. కానీ పోలీస్ డ్రెస్లో ఉంటే వ్యాపారంగా సరే అక్కడ నోడు మూసుకోవాలి. మీకు తెలుస్తా పోలీస్ చేతుల్లో ఎంత శక్తి ఉందో ప్రైమ్ మినిస్టర్ని కూడా వాడు పట్టేసి జైల్లో పడేవాడు. తర్వాత ఏమవుతుంది, వాడు తీసుకున్నా అది తీసుకున్నా బయట వస్తారు అది వేరే. డ్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్. హిందూ గురించి మాట్లాడేవాళ్ళు కూడా ప్యాంట్ పుచ్చుకోవడం అది పెట్టుకుని ఈ దీపం గురించి మాట్లాడతాడు.
కొంచెం ప్రార్థిస్తాను, చిన్న భూమిలో కిండర్ గార్డెన్ దాంట్లో వెళ్తూ ఉంటే వాళ్ళకి డ్రెస్ పెట్టుకుని వెళ్ళకపోతే ఏం చేస్తున్నారా? దాని మీరు బోటు మీరు టై షర్ట్ ప్యాంట్ ఇన్ షర్ట్ వెళ్తుని పెట్టిస్తారు కదా. ఇందుకు మనకి కానీ ఆ చిన్న చిన్న స్కూల్స్కి ఆ డ్రెస్ ఉంటే మనం ఒప్పుకుంటున్నాం లేదా? ఎప్పుడైనా ఇచ్చేస్తాం, నేను డ్రెస్ అయ్యాను, నాకు ఎక్కడ వెళ్ళే ఇచ్చేస్తాం అడ్చేస్తాం. స్టూడెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ చెప్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ తయారు చేస్తూ ఉంటారు. ఇదేంటే ఇలా చిన్నపిల్లల చేత ఇదంతా పెట్టించే ఎవరో అడుగుతానే ఇప్పుడే మాత్రం ఇంకొకరు పోయి చదువుకోవాలి. చర్చి మనం పిల్లవాళ్ళని తీసుకెళ్తున్నాం. మరి భారతీయ సంస్కృతి గురించి మనం మాట్లాడాలి అనుకునేటప్పుడు ఏం సింపుల్గా ఉండాలి. గాంధీ బెస్ట్ డ్రెస్ చేయగలిగే దమ్ముంటే మొత్తం భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి గాంధీజీ ఏ డ్రెస్ ఇచ్చేవారుగా చూశారా? ఎప్పుడైనా ఇక్కడే ఉంది డ్రెస్ దమ్ముంటుంది. ఇలాంటి వాతావరణంలో ఇది హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంది. కానీ మరి అంత దమ్ము లేదుగా మనకి సుఖంగా హాయిగా ఉండే డ్రెస్ వేసుకోవాలి అంటే చాలా కష్టాలు కదా. మరి జాగ్రత్తగా తీసుకొని భారతీయ సంస్కృతికి పరమ పూజ్య గురుదేవులు చెప్పిన డ్రెస్ తెలుసు కదా, పసుపు రంగు ధోతి లాల్చి. కనీసం మనం దీని గురించి చెప్తున్నటువంటి మనవాళ్ళు, మీరేం చేయగలం చేయలేకపోయినా మీ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఏ డ్రెస్ తెచ్చుకుని వెళ్ళలేము, వెళ్ళకూడదు. నేను ఎప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఈ డ్రెస్తో వెళ్ళాలి. కానీ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా డ్రెస్ తెచ్చుకోవచ్చు కదా. భారతీయులు ఇంట్లో భారతీయులుగా ఉండొచ్చు కదా. రెండో పాయింట్ అర్థమైందా? మొదటిది 10 సార్లు గాయత్రి చేసుకోవడం, రెండోది ఏం చెప్పాను? కొంచెం భారతీయ డ్రెస్ వేసుకోండి అన్నారు. డ్రెస్ ఇంపార్టెన్స్ నేను చెప్పాను. ఇంకా ఇష్టం ఈ కాలంలో చెప్పగలం, కానీ ఇది ఏంటండి ఇంపార్టెంట్ ఏంటో నేను చెప్పగలం, కానీ చేస్తారో చేయడానికి ఇష్టం. కాబట్టి భారతీయ సంస్కృతం అంటే ఏమిటి? భారతీయ సంస్కారం అంటే ఏమిటి? రెండు మాటలు మనం ఎప్పుడు వాడుకుంటాం. ఒకటి భారతీయ సంస్కారాలు. ఈ భారతీయ సంస్కారాలు చేస్తున్నప్పుడు చేసే రిజల్ట్ని సంస్కృతి కల్చర్ అంటే ఇంగ్లీష్లో కల్చర్ సంస్కృతి. ఇప్పుడు జరిగింది పిల్లల్ని ఏమని పిలవండి? మమ్మీ అని పిలవండి. పిలవండి కానీ మీకు తెలిసి మమ్మీ అంటే చెవర్ పేటిక అని ఎంతమందికి తెలుసు? తెలుసా మమ్మీ అంటే అర్థం ఏంటో? చెవపేటిక. మమ్మీ మేబీ అదే కోరిక మమ్మీ కోపంగా చేస్తున్నాం మన వాళ్ళు. ఏ అమ్మాని పిలవలేదు, మమ్మీ అన్నారా? అమ్మాని తర్వాత తప్పే ఉంది కదా. పెద్ద పెద్ద దేవతలు శ్రీరామకృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు ఎవరిని పిలిచారు? అమ్మ అని పిలిచారు అమ్మాయి కదా. మరి అమ్మాయి చూసి అందరే మాట్లాడలేదు. మమ్మీ అని పిలిచారు నాకు అర్థం కాదు, తప్పు కరెక్ట్ చేయండి. పిల్లలు చెప్పండి సంస్కారము అంటే ఇది చెప్తున్నా, ఇదంతా ఫోన్ దెబ్బతేసి చెప్పలే. సంస్కృతి అంటే ఆ మాటలో లేదా అర్థం చెప్తాను. ఇంగ్లీష్లోనే మమ్మీ అంటే అర్థం అదే, ఇంగ్లీష్ భాష అదే. వాళ్ళ మమ్మీని ఏమని పిలుస్తున్నారో ప్రతిరోజు అమ్మ మా చవకేసి కాదు, అమ్మ మా చవకేసి కాదు, అమ్మ అని పిలవలేదు. సంస్కారం గురించి చెప్తే చెప్తున్నాను. కానీ ఇక్కడ రెండు మాటలు కాస్త మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు నేను వదిలేస్తా. భారతీయ సంస్కృతి అనే మాట ఇంకా వదిలేస్తా. ప్రతిసారి భారతీయ సంస్కృతి అని చెప్పాలా? సంస్కృతి అంటే ఉద్దేశం ఏంటి? భారతీయ సంస్కృతి అని అర్థం. ప్రతిసారి చెప్పాలా భారతీయత అని? సంస్కృతి. అలాగే సంస్కారము అంటే భారతీయ సంస్కృతి అని అర్థం. ఇది చెప్పేసరి కల్లా చాలా మందికి ఏముంటుంది, ఆనందంతో లేకపోతే అసహ్యంతో ఏముంటుంది, ఇవంతా రోమా దాంట్లో ఏముంటుంది, రోమాంచాలు వస్తారు. ఉండాలి ఆ మాట్లాడడానికి భారతీయులు. ప్రతి మీకు తెలియదు భారతీయత అనే మాట భారతీయుల మాట కాదు. డాల్టన్స్ లాంచ్ అంటే ఇంగ్లీష్ లో డాల్టన్ గురించి చెప్తాను సార్, సైన్స్ ప్రభుత్వం అడిగింది ఐన్స్టీన్స్ లాంచ్ చెప్తారు అంటే ఐన్స్టీన్ లాంచ్ ఐన్స్టీన్ చెప్పేది అది ఇప్పుడు పెంచేస్తే వాడుతుంది పరీక్షలు అవి జరుగుతున్నప్పుడు ఎగ్జామినేషన్లో కూడా మీరు రాయండి అని ఎస్సే రాస్తారు ఐన్స్టీన్స్ లా మీద రాయండి అని. అంటే ఐన్స్టీన్ గురించి రాస్తామా ఐన్స్టీన్ నియమాల గురించి చదువుతామా? న్యూటన్స్ లా, న్యూటన్స్ లా అని చెప్తాం అందరం. అంటే న్యూటన్ రాది, న్యూటన్ది కాదు వాడు చెప్పినటువంటి నియమం. సైన్స్లోనే అనేక నియమాల మీదే సంస్థలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఎస్సేజ్ అది రాయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళ పేర్లను చెప్తాం. కానీ ఎప్పుడు సైంటిస్ట్ గురించి ఎవరూ రాయలేదు, వాళ్ళ సిద్ధాంతాల గురించి చెప్పారు అదే చెప్తారు. అది అర్థమైందా మీకు అందరికీ? నేను లెక్చర్ చెప్పుకుంటూ పోతున్నాను, మీకు అందరికీ అర్థమైందా ఏం చెప్తున్నాను? ఓ నియమం చెప్తాం, ఓ సిద్ధాంతం చెప్తాం. మనం పరీక్ష రాస్తున్నప్పుడు వాడి పేరులోని సిద్ధాంతం నీకు బాగా తెలుసా అని ఎస్సేజ్ రాస్తారు. నాకు తెలిసి ఎప్పుడో వ్యక్తి గురించి ఎవడూ రాయలేదు పరీక్షలో సిద్ధాంతాల గురించి రాస్తున్నప్పుడు, వాడు చెప్పిన సిద్ధాంతాల గురించి చెప్పాడు. అర్థమవుతుంది? సైంటిస్ట్ గురించి చెప్తున్నప్పుడు, సిద్ధాంతం చెప్తున్నప్పుడు సైంటిస్ట్ గురించి రాయలేదు మీరు, వాడి సిద్ధాంతం గురించి రాస్తారు. మరి భారతీయ సంస్కృతి అనగానే అది భారతీయులు అనుకుంటే అనే ఇడియట్లో మనం ఉన్నామంటే నాకు నిజంగా కోపం వస్తుందమ్మా. నాకు అది తిట్టే హక్కు ఉంది. భారతీయ సంస్కృతిలో వాడికి నచ్చిన విషయాన్ని స్పష్టంగా చెప్పేటటువంటి ఫ్రీడమ్ ఉంది. మీరు వింటారని నేను తీసుకున్నాను, ఆ మాట అర్థం చేసుకోండి. ఇంతగా భారతీయ సంస్కృతి ఎందుకు అంటే అసలు మనుష్యులకి మొట్టమొదటిసారి సంస్కృతి అంటే ఏంటో చెప్పింది భారతీయుడు, అందువల్ల దాన్ని భారతీయ సంస్కృతి అంట. కానీ ఇంట్లో భారతీయులు ఏం లేదు, సంస్కృతి ఉంది. సంస్కృతి సంస్కారాలు అన్నది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు, అది ఒక క్యారెక్టర్కి సంబంధించింది, ఒక చరిత్రకి సంబంధించింది, ఒక నెల ఒడికి సంబంధించింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇందుకే ఏంటి మన భారతీయ సంస్కృతి? భారతీయ సంస్కృతి అని మళ్ళీ చెప్తున్నప్పుడు కావాలనే భారతీయాన్ని రెండు మూడు సార్లు చెప్తాను. ఇంకా భారతీయ సంస్కారాలు, భారతీయ సంస్కృతి జీవించి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి జీవన విధానము ఎవరైనా కావచ్చు. కానీ మానవ జీవిత విధానాన్ని మీకు అర్థం అవ్వాలి అంటే భారతీయులు కాదు అక్కడ చెప్తున్నది, మన ఋషులు భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ జీవిత సాధన ఇచ్చారో అది ఇప్పుడు ప్రపంచం అందరికీ అర్థం అవ్వాలి. ఇందుకు సైంటిస్ట్గా చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే మనకి చాలామంది డాక్టర్లను కలిసి అన్నారు ఈ విషయాలు మాట్లాడుతున్నారు. నేను చెప్పేక వాళ్ళు అన్నారు కరెక్టే, భారతీయులు భారతీయ జీవిత విధానాన్ని తప్ప ఇంకా ఏ సైంటిస్ట్ ఏ డాక్టర్ కూడా ప్రపంచానికి ఇవ్వబడదు, ఇవ్వగలిగితే భారతీయులు ఇవ్వాలి డాక్టర్లు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. ఇది ప్రపంచానికి వెళ్ళాలని చెప్తున్నాను. ఇది పేద కొంతమంది చెప్పే నీకు ఇప్పటికి దొరకెక్కిపోతే ఎక్కడో అక్కడ మీ మాటల నుంచి బయటకు వస్తుంది. అది జీవిత విధానం గురించి చెప్తున్నాను నేను, జీవిత సంస్కృతి గురించి చెప్తున్నాను. అసలు మనకి జీవితం అంటే ఏమైనా తెలుసా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. నేను సైంటిస్ట్ కూడా అడిగాను, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని కూడా కొంతమందిని అడిగాను అమెరికాలో, పెంటగాన్ అక్కడ డిఫెన్స్ జరిగే ప్లేస్లో కూడా వాళ్ళు ట్రేస్ అడిగారు, నాకు టైం లేక వెళ్ళలేదు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వెళ్ళలేను అని వాళ్ళు అడిగారు. వెస్ట్లో న్యూజిలాండ్లో అంటే ఈస్ట్ వైపు వెళ్ళాను, ఆస్ట్రేలియాది, అక్కడ ఇదే ప్రశ్న అడిగాను. భారతీయ సంస్కృతి మీరు చెప్పింది చెప్పాక, భారతీయులు తప్ప దేన్ని ప్రపంచానికి ఎవ్వరూ ఇవ్వలేరు, దాముంటే ఎవరైనా నో అని చెప్పమనని నేను ప్రూవ్ చేస్తాను. నేను ప్రూవ్ చేయకలే మీకే ఆధారం. ఎంత తెలుసా భారతీయ సంస్కృతి ఆధారం? భారతీయ సంస్కారం ఏదో ముఖ్యమైనది. ఎంత సంస్కృతి రెండూ అడుగుతున్నానమ్మా, ఒకదానికి ఒకటి చెప్పటం లేదు. సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలకి మీ జీవితంలో ఒక జీవిత విధానం వస్తే దాన్ని సంస్కృతి అని. ఒకటి టెక్నిక్, ఇంకోటి కల్చర్. చాలా జాగ్రత్తగా ఉండిందమ్మా, ఇది ప్రపంచానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటి భారతీయ సంస్కృతి? భారతీయ సంస్కారానికి ముఖ్యమేంటో తెలుసామ్మా? మొట్టమొదటిసారి ప్రపంచానికి వాళ్ళు చెప్పారు, మీకు చావు లేదు, మీరు అమరులు. టెక్నిక్ ఉంటుంది చెప్పగానే అసలు, అందుకే దాన్ని ఏమంటారు, ఆ టెక్నిక్ చెప్పిన వాళ్ళని, ఆ సంస్కారం ఉన్న వాళ్ళని ద్విజ అంటారు. ద్విజలు అంటే నేను తెలుసు కదా, నేను ప్రయాణించాలి ఏంటి అంటే వాడు ఏదైనా కావచ్చు. డాక్టర్ ఏం చేస్తాం ఏదో చేస్తాడు, మందులు ఇస్తాడు. మందులంతా ఇచ్చేవాడు ఎవడు? డాక్టర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదే చెప్పేవాడు, ఎలక్ట్రిక్ గురించి చెప్తాడు. నేను చెప్పిన విధానం అర్థమైంది కదా. డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఆర్ట్ సైంటిస్ట్ల మళ్ళా బయో కెమిస్ట్ రకరకాల లెవెల్స్ ఉన్నాయి. మన భారతీయ సంస్కృతిలో చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ ఒకటి ఉంది, ద్విజత్వము. వీఆర్ బార్న్ అగైన్. ఒకటి భౌతిక జగత్తులో ఒక తల్లి ద్వారా బయట పుడతాడు, మనందరం ఇలా ఉన్నాం. చాలా టెక్నిక్ ఉండే ద్విజత్వము తెలిసినటువంటి వ్యక్తికి ఇంకా చావు లేదు. కాబట్టి ఆ సంస్కృతి గురించి చెప్తున్నాం. దానికి ఫార్ములా మళ్ళా గాయత్రి మంత్రమే. ఓం భూ భువః స్వః సత్సకల వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. నేను ఇదంతా చెప్తా ఉంటే బయట ఎవరైనా వెళ్తూ ఉంటే వాటిని చూస్తున్నారు. ఇడియట్ అని చెప్తున్నాను నేను. నేను ఈ విషయాలు చెప్తుంటే వాడి దగ్గర చూస్తున్నారు. మీరు ఈసారి నేను చూస్తే రోడ్డు మీద కనిపిస్తే గంటి తీసి గట్టి పట్టుకు చేస్తాను. నేనేదో విషయం చెప్తా ఉంటే వాడు పక్కకు వెళ్తూ ఉంటే ఎందుకు చూస్తున్నారు మీరు? ముఖ్యమైన పని ఉంది అక్కడ. ఆ మాత్రం క్లాస్లో మాట్లాడకుండా ఉంటే టీచర్ ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు క్లాస్లో? నేను ఒక విషయం వింటాను, వచ్చినప్పుడు బయట ఏం చెప్తాను నీకెందుకురా? ముఖ్యవాడే ముందు ఇందులో నిల్చున్నావాడు తంత అయ్యారు. మీరు బయటకు చూస్తే మన వాళ్ళని బయట వాళ్ళని ప్లీజ్ గెట్ అవుతాను. ముందు ప్లీజ్ అని చెప్తా, తర్వాత గెట్ అవుతాను. మనం విషయం చెప్పడానికి నేను వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ లేకపోతే మీకు లెక్చర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఒక విషయం చెప్పబడుతున్నాను నేను, జీవితం అంటే ఏంటో చెప్తున్నాను, ద్విజత్వం అంటే ఏంటో చెప్తున్నాను, మీకు కావరు అని చెప్తున్నాను నేను. అంటే బయట వెళ్తున్నామని చూస్తారా? తప్పదు. ఎవరు ఏం చేస్తున్నా మీకు అనవసరం, అది గుర్తుంచుకోండి. నా మాట వినండి, ఇంకా ద్విజత్వము అది భారతీయ సంస్కృతికి ఆధారం. అది అంత ఈజీగా ఇంకోళ్ళకి ఇవ్వబడేది కాదు. ఒకప్పుడు అంత ఈజీగా వచ్చేది కాదు గాయత్రి మంత్రం. కానీ ఇప్పుడు అది నేర్చుకోకపోతే అసలు భారతీయ సంస్కారం గురించి ఎవరికి తెలియదు. ఇంకంటే సోకాల్డ్ ద్విజత్వ వాళ్ళకి కూడా ద్విజత్వం గురించి ఏమీ తెలియదు. ఒక కాగితం ముక్క పెట్టేసుకుని నేను ద్విజత్వం అంటే అయిపోతారా? ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో నిల్చుంటేనే డాక్టర్ అని పిలుస్తారు, కానీ డాక్టర్ అయిపోతారా వాడు? బ్రాకెట్లో పెడతాం డాక్టర్ అని. పరీక్షలు చేసి అవంతా తెలుసుకుని దాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పిరమిడ్లో ఉండేది. పిరమిడ్లో ఉండేది పిరమిడ్లో ఒక విశేషమైనటువంటి టైం అప్పుడు 3 రోజులు పిరమిడ్లోకి సూర్యకిరణం వెళ్తుంది. పిరమిడ్ మెడిటేషన్ అనేది తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. కానీ అదే ద్విజత్వం గురించి తెలియటం లేదు అని బాధ నాకు. పిరమిడ్ చేస్తే ఏం లాభంగా? పిరమిడ్ అయిపోయింది, ఏం చేసినా ఉంటున్నా, ఏ సాధన చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎక్సర్సైజ్ చేయటానికి రన్నింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, దమ్ము ఉంటే హార్స్ నింకొని హార్స్ చేయొచ్చు, లేదు ఇంట్లో ఆసన ప్రాణాయామాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకో. కావాల్సింది ఏంటి అంటే మీ శరీరము హాయిగా ఉండాలి. ఒకరోజు స్విమ్మింగ్ చేస్తాం చేసుకో, 2 రోజులు ఆసనాలు చేస్తావు చేసుకో, ఇంకో రోజు బస్కీలు దండీలు అవి చేసుకుంటా ఉన్నావు చేసుకో, ఏం చేసినా కరెక్టే. కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు మీ శరీరానికి కొంత శక్తి రావాలి. ద్విజత్వం గురించి చెప్తున్నానమ్మా. ద్విజత్వం చేయడానికి బేసిస్ ఓం భూర్భువ సత్సర్వరేణ్యం భర్గోదేవ చదువుమయ్యి హీరోయోగ ప్రచోదయ. మాకు తెలుసండి అంటారు అందరూ, మీరు తెలియదు. ఓం అంటే ఏం తెలుసురా మనకి? ఓం అనుస్తాం మనకి ఏం తెలుసు? ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అయిపోతావా? ఎంఎస్ అంటే అయిపోతావా సర్జర్ డాక్టర్? ఎంఎస్ అంటావా అంటావా? మీరు చూస్తారు కూడా ఎంబీబీఎస్ ఎక్కడో కనిపిస్తుంది, ఇంకో చోట ఎంఎస్ అని కనిపిస్తే ఎవరి దగ్గరికి వెళ్తానుగా? ఎంఎస్ దగ్గరికి వెళ్తావా? ఎంఎస్ దగ్గరికా ఎంబీబీఎస్ దగ్గరికా? ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తాం, ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కదా అక్కడ. ఎంఎస్ 2 అక్షరాలే, మరి మీకు తెలుసు కదా అది ఎంబీబీఎస్ కంటే పైన ఎంఎస్ అని అక్షరాలు తగ్గాయి కదా. అంతవరకు తెలుసా తెలియదా మీకు? మరి ఓం గురించి ఏం తెలుసురా మనకి? ఏం తెలుసు ఓం గురించి? మన భారతీయ సంస్కృతికి ఆధారం అంటే మళ్ళీ ఇండియా నేను చెప్తారు, మళ్ళీ అదే గోల. అందుకని ఇన్నిసార్లు కావాలని చెప్తున్నాను. భారతీయత అనే మాట చెప్పినప్పుడు జీవిత విధానం గురించి స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి భారతదేశంలో మొట్టమొదట ఋషుల దగ్గర జరిగింది. ఋషులది చెప్పారు కనుక భారతీయులు అది చెప్పండి కనుక దాన్ని భారతీయత అంటాం. అంతే కానీ అది లైఫ్ గురించి చెప్పింది. ద్విజత్వం అనేది భారతీయులు ఒకరికైనా దమ్ము దమ్ము ఉంటే ఇంకోటో అవ్వచ్చు. ద్విజత్వం ద్విజత్వం అంటే మళ్ళీ అర్థమైందా మీకు? ఒకటి, మీరు తల్లి నుంచి బయటకు వచ్చారు. ద్విజత్వం జరిగినప్పుడు మీరు గాయత్రం నుంచి బయటకు వస్తారు. ఎలా వస్తామని చాలా మంది అడుగుతారు. ఎంఎస్ చదివి ఎంబీ చదివి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాడు, చదువుకున్నప్పుడు వెళ్ళాడు, అప్పటికి మెడిసిన్ అది ఏమీ తెలియదు కదా. చెప్పింది అర్థమవుతుందా? 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంబీబీఎస్ ఎండి చదివిన తర్వాత దాంట్లో నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన స్టూడెంట్ ముందు వెళ్ళిన వాడు ఒకటి కాదు. వెళ్ళిన వాడికి ఏమీ తెలియదు మెడిసిన్ గురించి, బయటకు వచ్చిన వాడు దమ్ముండేవాడికి చచ్చిపోయే వాళ్ళని బతికెత్తేవాడు. డాక్టర్ అంటే అదే కదా. ద్విజత్వం అంటే ఇప్పుడు అర్థమైందా? అంటే మళ్ళీ మీకు ద్విజత్వం అంటే ఏంటి? మళ్ళీ పుట్టాడనా? ధ్యానంలో పుడతాడు. దేని గురించి? జీవిత్వము గురించి. మెడిసిన్స్ వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారో గాయత్రీ మంత్రంతో మీరేం నేర్చుకుంటారు? జీవిత్వం గురించి తెలుస్తారు. అందుకనే ద్విజత్వము అంట. మళ్ళీ ఫార్ములా అదే, ఓం భూర్భువస్వ సత్సవితుర్వరేణ్యం భర్గోదేవ చదువుమయి హీరోయోగ ప్రచోదయాత్. ఇంతకీ ఓం గురించి ఏం తెలుసురా మనకి? ఇందుకు ఓం మంత్రం వస్తామాను? మీకు తెలుసా ఏ మంత్రం చెప్పాలన్నా ముందు ఓం ఉంటుంది. తాంత్రిక మంత్రాలు కొన్ని వదిలేయండి, లేకపోతే ప్రతి మంత్రానికి ముందు ఏముంటుంది? ఓం గ్యారంటీ ఉంటుంది. ఎందుకు తెలియదు. అనేక సార్లు నేను చెప్తున్నాను, మళ్ళీ జాగ్రత్తగా తెలుసుకోండి. ఓం అని ఎందుకు అంటారంటే మీ గురించి చెప్తున్నారు కనుక, నువ్వంటే ఎవరో తెలుసుకోరా అని. ఓం అంటే ఎలాగంగా బిఏ చదివితే ఏం చదవాలి వాడు? ఇంజనీరింగ్ చదవాలి. అంతవరకు మీకు తెలుసా తెలీదా? చెప్పిన మాట అందరికీ అర్థమవుతుందా? బిఏ అవ్వాలి అంటే ఏం? ఆయన చదువుతారు, ఇంజనీరింగ్ చదువుతారు. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతారు. ఎంఎస్సీ ఎండీ చదివితే ఎంబీబీఎస్ కంటే పెద్ద డాక్టర్లు అవుతారు. ఇదంతా మీకు అర్థమవుతుంది కదా. కానీ అస్తమానం ఇంత చదివారు, 5 ఏళ్ళు చదివారు, ఇన్ని పరీక్షలు రాశారు అని నేను చెప్పాం, ఆ డిగ్రీ చెప్పేస్తాం వాడిది, అర్థమైపోతుంది. ఓం అనేది ఏంటి? మన డిగ్రీ. అది నేర్చుకోవాలి మీరు. భారతీయ సంస్కృతి ఆ ఓంకారాన్ని తెలుసుకోండి. అది మీ డిగ్రీకి, మీకు ఇచ్చిన డిగ్రీ అది. ఎంత డిగ్రీ? మళ్ళీ నేనే ప్రశ్నించుకుని నేనే జవాబు చెప్తాను. మన శరీరం గురించి ఏమీ మనకి తెలియదు అనుకుంటారు. పుడతాడు 16, 20 ఆ సంవత్సరాల్లో కొంచెం పైకి లేస్తాడు. ఇంకొక 20, 40 వరకు ఓకే. అందులో అందాలు అవయవాలు కాస్త కరెక్ట్గా పనిచేస్తాయి. దాని తర్వాత మిగిలిన ఏమవుతుంది? శరీరం యొక్క అంగవయవాలు తగ్గుతాయి. ఇంకా 60, 65 ఆ సంవత్సరంలో వచ్చే టైంకి ఇంకేమనిపిస్తుంది మనకి? పిక్ ఎప్పుడైనా అది మన జీవితం. ఎప్పుడైనా మీ శరీరం హాయిగా, ఆనందంగా, శక్తివంతంగా చనిపోయేంత వరకు ఉండాలి అని కోరిక అందరికీ ఉందిరా. కాదేమో అంటారు. కానీ ఇంకా 20, 25 అయ్యేసరికి శరీరాలు అదే జరుగుతుంది. అందరికీ ఇస్తాయనమా. కానీ ఇంతవరకు ఒబేసిటీ, ఒబేసిటీ అంటే నేను చెప్పింది అర్థమైందా? దేని గురించి చెప్తున్నాను? లావు అది కావాలి అని కోరుకునేవాళ్ళు ఏదో చాలా 1000 లక్షలు డబ్బు తీసుకున్నారు. కానీ ఇంతవరకు నేను వాడి లావు తగ్గింది అన్న మాట నేను కళ్ళారా చూడలేదమ్మా. నేను అక్కడ చూడలే, సైంటిస్ట్ చేస్తాను. ఏదో నువ్వు పిండి మానేసి నీళ్లు తగులంతే పిండి మానేస్తే వచ్చే శరీరం నువ్వు సన్నం అవుతావే తప్ప ఓపిక ఏమి ఉండదు. మళ్ళీ ఇందుకు రెండు చెప్తున్నాను నేను, శరీరం గురించి చెప్తున్నాను. దాని గురించి మనకు అసలు ఏమి తెలియదు. కానీ ఓం అనేది ఒక శరీరమే కాదమ్మా, మీ కోరికల గురించి కూడా చెప్తుంది. దాన్నే కామమయ శరీరము లేక ప్రాణమయ శరీరము అంటాం. భౌతిక శరీరము, భౌతిక శరీరము, దాని తర్వాత ప్రాణమయ శరీరము. కొంచెం ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవాళ్ళు పెద్ద చెప్తూ ఉంటారమ్మా మాకు ప్రాణమయ శరీరం ఉందని. తెలుసా, ఉంటే నీ ప్రాణాలు ఉన్నాయిరా. ఏం తెలుసురా మన ప్రాణాల గురించి? ప్రాణమయ శరీరం అనేది ఇప్పుడు నీ శరీరం గురించి చెప్పినట్టే. బీపీ, డయాబెటీస్, క్యాన్సర్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి రోగాలు. ఇందువల్ల తెలియదు మా డాక్టర్ని. డాక్టర్ ఓపెనే చెప్పేది డయాబెటీస్ అది వచ్చిందంటే ఇంకా నువ్వు జీవితాంతం మందు వాడుతూనే ఉంటావు. బీపీ మందు వాడుతూనే ఉంది. తన ఆసన ప్రాణాయామాలు చెప్పే రామ్దేవ్ మహారాజ్ ఛాలెంజ్ ఇచ్చాడు. విన్నారా లేదా మీకు? అసలు ఎలాంటి వినోదం మీకు పనికొచ్చే వినోదం? ఛాలెంజ్ ఇచ్చాడు. ఎన్ని మెడికల్ కంపెనీస్ ఉన్నాయో మందులు ఇచ్చి తోసేస్తాను నేను, అవసరం లేదు, అక్కర్లే మందులు. గాంధీ కూడా చెప్పాడు, భారతదేశాన్ని తెలుసుకురా. ప్రాణాయామాలు తెలుసుకున్న వాళ్ళకి అసలు రోగాలు ఎందుకు వస్తాయి? ఉన్నదే ప్రణమే కోరిక గురించి చెప్తున్నాను, ఓంకారం గురించి చెప్తున్నాను. అందుకే ఇదంతా చెప్తున్నాను నేను. ఇంకో విషయం చెప్పటండి, ఓం అంటే ఏంటో చెప్తున్నాను. ఆ అంటే భౌతిక శరీరం కరెక్ట్గా ఉండాలి, ఊ అంటే ప్రాణమయ శరీరం కరెక్ట్గా ఉండాలి. నాకు చాలామంది ఓం ప్రాణాయ సహ, ఓం అప్రాణాయ సహ, ఓం సమాన సహ, ఓం వ్యాయామం చదువుతూ ఉంటారు భోజనం ముందు. ఒక్కసారి వాళ్ళని లేచి నిల్చుని, ఒరే ఏంటిరా నువ్వు చదువుతున్నావు, మన ప్రాణాలకి ఇస్తున్నావయ్యా, ఎక్కడున్నాయినా నీ ప్రాణాలు, ఎక్కడున్నాయిరా ప్రాణాలు, 5 ప్రాణాలు ఎక్కడున్నాయిరా, నేర్చుకోవద్దమ్మా. దానికి నా బాధతో నేను మీకు చెప్తున్నాను. ఇంత జ్ఞానము ఆయన చెప్తా ఉంటే ప్రాణాల గురించి, దాని గురించి ఎక్కడో ఏదో అందరు కూడా ఎందుకు చేస్తున్నారు. ఇక్కడే మీరు నేర్చుకుంటే భౌతిక శరీరంలో ఆసనాలు, ప్రాణమయ శరీరంలో ప్రాణాయామాలు తెలియాలి, అది చాలు. అది రెండో విషయం, అసలు ఆసనాలు వాడటం తెలియదు. ఆసనాలు వల్ల రోగాలు తగ్గుతాయి, అది కరెక్ట్. కానీ అసలు విషయం తెలియదు, అసలు మీరు ఆసనాలు వేసుకుంటూ ఉంటే అసలు రోగాలు రావు. మీరు తలకిందులు చేసుకుంటున్నారు, రోగాలు వచ్చాక ఆసనాలు చేస్తే తగ్గుతుందని అనిపిస్తాను కదా. కానీ ఎందుకు రాకుండా ముందే చేస్తే అసలు రోగాలు రావు. నెలసరి కరెక్ట్గా ఉండాలి అంటే ప్రాణాయామం చేసుకో, కరెక్ట్ అవుతాయి. 5 ప్రాణాలు అంతమే కానీ, అసలు మనం 5 ప్రాణాలు ఎక్కడున్నాయి మన శరీరంలో తెలుసా? కొంతమందికి తెలుసు, ఉంటే వాడుతున్నావా? కానీ తెలుసును, అంతవరకు ఓకే. ఇంకేత భౌతిక శరీరం, ఆసనాలు, ప్రాణమయ శరీరం, ప్రాణాయామం. కానీ ఇంకొకటి మన శరీరాన్ని, మనసు, మనోమయ శరీరం. అసలు ప్రాబ్లం అంతా మన మనస్సులో ఉంది. అసలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. ఇప్పుడున్న సైంటిస్టులందరూ కూడా, సైంటిస్టులు ముఖ్యంగా రోగాల్ని తయారు చేయటం మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు స్పష్టంగా చెప్తున్నారు, మందులేమీ ఇవ్వక్కర్లేదు, మందులేమీ తీసుకోవక్కర్లేదు. సైంటిస్టులు చెప్తున్నారు ఈ మాట. మనసు మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే అసలు అన్ని రోగాలు సెట్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ మీ ఇష్టం ఏదైనా తీసుకుంటాం. నా జీవితంలోనే నేను చాలా మందిని తగ్గించటం చూశాను. గురువులందరూ కూడా ఊహించినటువంటి అనేక అనేక రోగాలు గురువులు చేయమెట్టుకుంటే సెట్ అవుతుంది అన్న సంగతి మీకు తెలుసు కదా. భారతదేశంలో అసలు డౌటే కాదు. కానీ మరి ఎందుకు సెట్ అవుతాం లేదు? గురువుకి ప్రాబ్లం ఉంది. మనస్సు కరెక్ట్గా ఉన్నవాడికి ఒకటే, ఆయన కాస్త కరెక్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. అసలు నీ మనస్సు కరెక్ట్గా లేనప్పుడు ఏ గురించి ఏమి ఇస్తే ఏమవుతుందిరా? అది గురువు ఏం చేయలేదు, తప్పు మంది, గురువుది కాదు. భౌతిక శరీరము ఆసనాలు, ప్రాణమయ శరీరము ప్రాణాయామాలు, మరి మనస్సుకి ధ్యానం, మెడిటేషన్, ఇవి మూడు పరం పూజ గురుదేవుడు ఇచ్చింది. ఇందాక ఓ క్యాన్సర్ గురించి చెప్తున్నాను కదా, జాగ్రత్తగా గబగబ చెప్పేస్తాను, చూసుకోండి ఆ పుస్తకాలను. ఒక వ్యక్తి క్యాన్సర్లో చనిపోయే స్థితిలో ఉంది. అప్పటికి టెస్ట్ చేసేటటువంటి మెషిన్ ఒక చోటే ఉండేది. టెస్ట్ చేయించుకోవటానికి, టెస్ట్ చేయడానికి చాలామంది క్యాన్సర్ లైన్లో ఉన్నారు టెస్ట్ చేయించుకోవటానికి. మీకు టైం లేదమ్మా, ఈ లోపల నువ్వు చచ్చిపోతావు, మాకు టెస్ట్ చేయడానికి టైం లేదు, ఇది కావాల్సిన వల్ల పేజీ నెంబర్ మీరు ఇంపార్టెన్స్ కూడా చూడరు. ఇందాక ఒకటి చెప్పాను, ఇది రెండో చూడండి. 4 పుస్తకం కేడిఎస్ 4 page 7 and 8 పేజీలో ఉందమ్మా. 1961 జరిగింది, నిజంగా జరిగిన సంఘటన. క్యాన్సర్ గురించి చెప్తున్నాను. తర్వాత మనం చెప్పేశాక మనం అందరం కలిసి చదువుకునేటప్పుడు చదువుకోండి ఆ విషయాలు. చచ్చిపోయే ముందుంది క్యాన్సర్ డాక్టర్ చెప్పేశారు, మీరు టెస్ట్ చేయడానికి టైం లేదమ్మా, సీక్వెన్స్లో అన్ని మందులు యంత్రాలు ఇంకా రెడీ కాలేదు, అంత ఖరీదైన యంత్రాలు మేము ఇప్పుడు ఇవ్వలేము మీకు, ఇంకోటి టెస్ట్ చేయడానికి ఇది చచ్చిపోతామని అర్థమైంది అవి. మరి ఏం చేయాలి అవిడ, ఇంకో యంత్రం ఉంటే ఇంకొంతమంది బతుకుతారు కదా. ఇంకేత తన క్యాన్సర్ భాష ఉంటూ ఏడుస్తో బాధపడుతూ అందరినీ రేడియోలో వాటిలో వీటిలో బాబు ఇలా క్యాన్సర్ చచ్చిపోవటానికి కొన్ని లక్షల ఖరీదు విన్నైనటువంటి యంత్రం కావాలి, ఆ యంత్రం కావటానికి డబ్బులు లేవు, నేను తచ్చేటట్టున్నాను, కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మీరు కనుక ఇదిగో నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే ఆవిడేదో కష్టపడి 2-3 నెలలు అవస్థపడి కొత్త మెషిన్ తయారు చేసి పెట్టింది. ఆశ్చర్యం ఏంటంటే మరి కొత్త మెషిన్ ఉంది కదా క్యాన్సర్ చేసుకోవటానికి, మరి నువ్వే కదా కొనే తెప్పించావు, ముందు నీకే టెస్ట్ చేయిస్తా ఉన్నారు. అప్పటికి ఎవరు గుర్తొచ్చింది, ఓహో నేను క్యాన్సర్నా అని. అంతవరకు డబ్బులు వాటి కోసం పరిగెడుతూనే ఉంది. టెస్ట్ చేశారు, నో క్యాన్సర్. నిజంగా జరిగిన సంఘటన ఎందుకు జరిగింది, చచ్చిపోయి టెర్మినల్ స్టేజ్లో క్యాన్సర్ అవ్వాల్సినటువంటి ఆవిడ అన్నింటికంటే పోయింది. ఎందుకు జరిగింది, అందరికీ సేవ చేయటానికి కావాల్సిన ఒక మెషిన్ తయారు చేయడానికి ప్రయత్నించింది. అది చేయటంలో తన గురించి ఎప్పుడు ఆడుకోలేదు. ఎందుకంటే నన్ను తొలి నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఎప్పుడు కాదండి, కాస్త నొప్పిగా ఉంది, రేపు వెళ్ళి చెప్పుకుంటాను. నా జీవితమే పెద్ద ఉదాహరణగా చెప్తున్నాను కదా, నా పరిస్థితి ప్రకారం డాక్టర్లు మనసులో ఉండేది. ఇప్పుడు నన్ను భాష కొంచెం అడ్డబీట అవుతుంది, మీకు అర్థం ఏంటండి, మాటలు అడ్డబీట అవుతుందని గ్యారంటీగా అనుకుంటున్నాను నేను. కానీ చెప్తున్నా మన వాళ్ళు కనుక బయటకు చెప్తే నా భయమే, అసలు వీడు ఏం చెప్తున్నాడు అని. కానీ భయం ఉన్నాను కదా, అసలు డాక్టర్ మనసు మీదే ఉండదు వాడు, గంటలు గంటలు ఇప్పుడు నేను చెప్తున్నాను, తర్వాత ఏమవుతుంది. అంటే నాకు చాలా బాధగా ఉందండి, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదండి అంటే నన్ను ఓపెన్గా చెప్తున్నాను, ఆ పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళి పని చేయటానికి రెడీ అన్నా వెళ్ళనివ్వకపోతే వాళ్ళు కావటానికి కారణం వాళ్ళ రోగం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. ఫైన్ చేస్తే చెప్తుంది అమ్మ, వాళ్ళంతటి వాడు వెళ్ళక చేయకపోతే వేరే విషయం. కానీ మరి చెయ్యాలని అనుకుని పిల్లవాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు బతకాలనంటే ఒకటే సింపుల్గా నేను చెప్పేది, నేను రోడ్డు మీదకి వచ్చాను కదా, బతికైనా ఉన్నాను కదా, డాక్టర్లు ఎప్పుడో ప్రస్తానం చెప్పారు కదా. ఎగ్జాంపుల్ ఈ పేరు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా, పని చేయండి, పని చేయండి, మంచి పని చేయండి. నువ్వెళ్ళావన్నా కొట్టడానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి అమ్మా. చెప్పారు గురువు గారు, నాకు అసలే కోపడ్డం ఉంది కదా, ఇది కూడా వస్తాను అవ్వడం అంటే అది తప్పది, ప్లస్ వాళ్ళు నీకు ముందు కూడా వస్తారు, నీకు ఓపిక లేదు కదా. మంచి పని చేయండి. ఇవాళ చెప్పిన 3వ పాయింట్ ప్లస్ మొదటి నేను దేని గురించి చెప్పాను, నేను ఫస్ట్ది మొట్టమొదటి పాయింట్ ఈ క్లాసులో చేయాల్సిందని చెప్పాను. 10 సార్లు గాయత్రి మంత్రం మీరు చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు బతికి ఉండాలని అనిపిస్తే చేసుకోండి, గాయత్రి మంత్రం రాదు మానేయండి నాకేంటి. కానీ నోబెల్ ప్రైజ్ అన్నారు, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గాయత్రి వల్ల ఖచ్చితంగా అన్ని రకాలైన బాధలు కరెక్ట్ అవుతాయి. 2వది ఏం చెప్పాను, ఏ డ్రెస్ కదా, డ్రెస్ ఏ డ్రెస్ ఒక గోళ పసుపు రంగు డ్రెస్, పరమ పూజ గురుదేవుల డ్రెస్ తీసుకుని చెప్తాం. నేను ఇప్పుడు చూశాను కదా బయట ఎలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చినప్పుడు ఏం డ్రెస్ అని ఉంటాను. ఎల్లో కలర్ ఇంపార్టెంట్, ఎలా వాడతారో అన్న దాని మీద నేను డ్రెస్ చేయటం. ఎల్లో కలర్ అంటే కాదు, ఇంకా పంచ లాంటి చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పరిస్థితి బట్టి 3వది ఏం చెప్పాను, మన ఆసన ప్రాణాయామం కరెక్ట్గా చేసుకోండి. మీరు ఇష్టపడి చేసుకున్నారా మనిషిని, ఒకటి నేను గ్యారంటీగా చెప్తాను, మీరు ఏ ఆసన ఎలా చేసినా ఆసనాల వల్ల మీకు ఏ ప్రమాదము రాదు. ఆసన ప్రాణాయామం వల్ల గందరగోళం రాదు, మీరు అటగట్టంగా చేసేదాటి వల్ల, అది కూడా ఇంట్లో కూర్చుని మీరు ఏదో రాసి నొప్పొస్తే తప్పు ఎవరిది, ఆసనాలది కాదు, మామూలుగా ఎక్కినా వస్తుంది నొప్పి. అర్థమైందా, ఇంకా ఆసన ప్రాణాయామాన్ని కరెక్ట్గా చేసుకుని నేర్చుకుంటే తొందరగా మీకు ఉపయోగం వస్తుంది. ఆసనాలు అందరూ కలిసి చేసుకోవటం ఇంకా మంచిది. ఎప్పుడైనా ఆసనాలు ప్రాణాయామాలు రోజుకి అరగంట కంటే ఎక్కువ వద్దు. ఈ అరగంటలో రెండు పనులు మీరు చూసుకోండి, మీ ఇష్టం. ఒకరోజు అరగంట ఆసనం చేసుకోండి, ఇంకో అరగంట ప్రాణాయామం చేసుకోండి. ఇంకా మీ ఎలా చేసుకుంటారు రెండు ఆసనాలు మిగతాదంతా? నేను చెప్పింది అర్థమైంది కదమ్మా, ఆసన ప్రాణాయామాలు రెండు కలిపి అరగంట రోజుకి కరెక్ట్గా మీరు చేస్తే రెగ్యులర్గా 6 నెలలు అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి, మీ చాలా రోగాలు తగ్గిపోతాయి, గ్యారంటీ. కానీ రెగ్యులర్గా చేసుకోవాలి. ఇది ఎంత గ్యారంటీ ఇస్తారమ్మా ఆ టైంకి? ఏంటంటే ఉన్నాయి కదా ఆ టైంకి అందరూ చూస్తారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా. అది చేస్తూ అయినా ఆసనాలు ప్రాణాయామాలు చేసుకోరా, పోనీ అదైనా ఒక టైం అవుతుంది, ఈ టైంకి స్టార్ట్ చేస్తాం ఆ టైంకి. కానీ అది పద్ధతి కాదు, జాగ్రత్తగా చేసుకోండి. మూడో అర్థమైంది కదా, మొట్టమొదటి ఏం చెప్పాను, 10 సార్లు ప్రతిరోజు గాయత్రి మంత్రం అందరికీ అందజేయండి. రెండోది ఏం చెప్పాను, డ్రెస్ కరెక్ట్గా ఈ పని చేసుకున్నట్లే, ఇంట్లో అంతా ఈ డ్రెస్ వస్తలే. కానీ బయటకి ఈ గురువు గారు పని చేయటానికి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా డ్రెస్ ఉండాలి. మూడోది ఏం చెప్పాను, ఆసనం ప్రాణాయామం గురించి చెప్పాను. దాని తర్వాత ఏం చెప్పాను, ఈ ధ్యానం ఇంకా చెప్పలేదు. గాయత్రి మంత్రం గురించి మీకు చెప్పాను, ఒంగూరు గోస్వామి. దానివల్ల మమ్మీలో వాళ్ళు ఇదివరకు అనకుండా మమ్మ అనే పిలవండమ్మా అని చెప్పాను. ఇంతవరకు చెప్పాను, పని చేయాలమ్మా. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇంకొక స్టెప్ స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు కొంతమంత చెప్పుకుంటూ ఈ 6 గంటల్లో మొత్తం పరమ పూజ గురుదేవుడు మీకు చెప్పేది చెప్పేస్తా. ఇంకోటి చెప్పేది మర్చిపోకండి, మమ్మీ అనొద్దు. ఇంకా మీ పిల్లలు ఎవరైనా మమ్మీ అని పిలిస్తే అనిపించుకోకండి అమ్మా, అది మంచిది కాదు. దాని అర్థం కూడా ఎన్నిసార్లు చెప్పంటారా మమ్మీ అంటే, వద్దమ్మా అమ్మా అని పిలిపించుకోండి. అదే భారతీయ సంస్కృతి, దాని గురించి కూడా నేను చెప్పటం లేదు. తమ్మీ అవకుండా ఉంటే చాలు మీరు. సరే, గాయత్రి గురించి చెప్తూ కొంచెం డైవర్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వస్తున్నాను. ఓం గురించి చెప్తూ, భౌతిక శరీరం ప్రాణమయ శరీరమైనా కామమయ శరీరమైన కొరకు మనోమయ శరీరం, ఇవి మూడు ఉన్నాయి మనకి. అందులో డౌట్ లేదు కదా, మనందరికీ ఈ మూడు ఉన్నాయి, మూడు శరీరాలు ఉన్నాయి మనకి. భౌతిక శరీరం గురించి మీకు కొంచెం తెలుసు, డాక్టర్లకి చాలా తెలుసు. అక్కడ కూడా డాక్టర్లకు అన్నీ తెలియదు. ఈఎన్టీ వాడికి ఉంటే కళ్ళ గురించి తెలియదు, ఎముకల గురించి తెలుసుకున్న వాడికి ఇంకో శరీరం గురించి తెలియదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ కనీసం డాక్టర్లకి ఏదో ఒక విషయం గురించి చాలా బాగా తెలుసు, భౌతిక శరీరం గురించి. ప్రణమయ శరీరం గురించి చాలా జాగ్రత్త, శరీరం గురించి మనం ఆసనాల ద్వారా చేసుకుంటామని చెప్పిన మాట చెప్పేసాను, అర్థమైంది కదా. అంతేత మీరు ఆసనాలు వేసుకుంటూ ఉంటే ఏ శరీరానికి సెట్ అవుతుంది, భౌతిక శరీరం కరెక్ట్ అవుతుంది. ఇంకా దాంట్లో ఎంతవరకు వెళ్ళొచ్చు మిల్లిమిల్లిగా చూద్దాం. కానీ ఇంతవరకు అర్థమైంది కదా, మిగతా అన్ని ఆసనాలు కంటే కూడా బెస్ట్ ఏంటి అంటే ఆసనాలు మన ప్రాణమయ శరీరాలు. ప్రాణమయ శరీరం అంటే స్పష్టంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మిగతా వాళ్ళకంటే ఎక్కువ శక్తితో పని చేయగలిగితే ప్రాణశక్తి ఎక్కువ ఉంది అని అర్థం. అందరికీ ప్రాణశక్తి ఉంది, అందరికీ ఉంది, ప్రాణం ఉంటే కదా బతికున్నాం. కానీ మీకు కూడా తెలుసు కదా, పక్క వాళ్ళ కంటే నాకు కొంచెం తక్కువ ఉందేమో, వాళ్ళకి కొంచెం శక్తి ఎక్కువ ఉంది. అంటే తేడా ఏముంది, ఎక్కువగా ఉన్నవాడికి ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, కొంచెం నీరసంగా అది ఉన్నవాడికి. ఇప్పుడు ప్రాణశక్తి అంటే అర్థమైంది కదా, ప్రాణశక్తి ప్రాణము అంటే శక్తి అని గుర్తుంచుకోండి. ఎలాంటి శక్తి తీసుకోవచ్చు, అనంతమైన శక్తి తీసుకోవచ్చు, అనంతం. ఆసన ప్రాణాయామాల గురించి చెప్పేటటువంటి పతంజలి ఏం చెప్తాడు అంటే, నువ్వు కరెక్ట్గా కనుక ప్రాణ ఆసనాలు చేసుకుంటే 7 మంది ఎక్కేయచ్చు, బొమ్మ కాదు నిజమైన ఏనుకని ఎత్తేయగలం. ఆసన ప్రాణాయామాలు స్పష్టంగా అర్థమైంది కదా. అంటే మనందరం ఆసన ప్రాణాయామాలు చేసుకోవాలని వద్దా,
అందరూ తెలుసుకోవాలి.
మరి ఎక్కడ మంది చేస్తాం ఇవ్వండి నుంచి మంది ఇంత ఆసనాలకి ముందు ఒకవేళ ఆసనాలు పొద్దున్న చేసుకుని ఉంటే చేసుకోండి. కండిషన్ ఏం చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అరగంట కంటే ఎక్కువ టైం రోజుకి తీసుకోవద్దు. రోజుకి అరగంట కాదమ్మా, ఒక రోజునైనా ఇవ్వదు, కానీ రోజు అరగంట అరగంట జరిగితే ఆరు నెలల్లో మీకే తేడా తెలుస్తుంది. ఓవర్ వెయిట్ కావాల్సిన వాళ్ళు ఆరు నెలలు యాసన ప్రాణాయామాలు రోజుకి అరగంట చేస్తున్నాక ఐదారు నెలల తర్వాత మీకే ఆశ్చర్యం. రోజు చేస్తే కండిషన్ అది చెప్తున్నారు. సో ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు యాసన ప్రాణాయామాలు మీరు చేసుకుంటూ మీరు చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి ఆటోమేటిక్గా పిల్లలు చేసుకుంటారు. మనం చేయగలిగిన వాళ్ళు చేయరు, కానీ ఇంట్లో జరుగుతూ ఉంటే పిల్లలు మనల్ని చూస్తే నేర్చుకుంటారు. ఖచ్చితంగా రెండు మూడేళ్లలో ఇప్పుడున్న మెడిసిన్ ఆపేయవచ్చు. అందరూ చేసుకుంటే అమ్మా, చేయకపోతే ఏమవుతుంది, కబుర్లు చెప్పించగలిగితే ఏమీ అవ్వదు. ఇప్పుడు చెప్తే గ్యారంటీ జరుగుతుంది, దీనికి మళ్ళీ ప్రూఫ్లు అవి ఒకసారి ఈ కాలంలో ప్రపంచంలో కావాల్సింది, ప్రూఫ్స్ ఉన్నాయి. రామ్దేవ్ మహారాజుని చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ చేసుకోవాలమ్మా, కానీ అంతర ప్రాణాయామాలు మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక గురువు దగ్గర చేసుకోండి. అంత తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రమాదం ఏం జరగదు. దీనివల్ల ఎవరైనా ఏం చెప్పినా అది మూర్ఖత్వం. కాకి వాలింది పండు పండింది అంటే కాకి వాళ్ళని ఏం పడిపోలే పండు, ఆ టైం కదా పడేదేటుంది, అప్పుడు అది కాచి ఉంది అంతే. అంటే మీకు ఏదైనా చికాకులు అవి వస్తే అసల ప్రాణాయామాలు ఉన్నా ఏం రాదు, ఆ వండుతో మానొద్దు. కానీ ఎప్పుడైనా కరెక్ట్గా చేసి నేర్చుకోవటం ఇంకా మంచిది కదా, ఎందుకు అడగండి. బెస్ట్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కనుక ఖచ్చితంగా రోజుకి అరగంట ఇక్కడ ఎవరైతే ఆసనాలు చెప్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే అది చాలు మీరు మిగతా వాళ్ళకి చెప్పడానికి. ఇంకేంటి ఇక్కడ మామూలుగా చెప్పదు కదా, తిట్టి చెప్తాం కదా, కర్ర పెట్టుకుని చెప్తాం కదా, ఎవరైనా ఆసనాలు ఎవరైనా చేస్తున్నారో పొద్దున. మరి ఏదా, నేను చిన్న ప్రశ్న అడిగాను రా, రామ్ దేవ్ దగ్గర ట్రైనింగ్ చేసి చెప్తున్న వాళ్ళు ఎవరైనా బై ఛాన్స్ ఉన్నారా? నాకే వినిపించడంలే రాముందుకి ముందుకో. మరి అందరికీ ఎలా తెలుస్తుందో నాకే అర్థం కాలే, దీని మీద ఎక్కువ మా అందరికీ అనిపించాలి కదా. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటా లేకపోతే లేదు, అది వారి విషయం. మన వాళ్ళు సాధనకు వచ్చిన వాళ్ళు కర్ర పెట్టి నేర్చుకోవాలి. అదేనా, నేనే చెప్పాను ఆమెకి ఓకే ఆగు నుంచో నుంచో మొదట ఆసనం అదే కొంచెం ముందుకురా, మరీ ముందుకెళ్ళి కూర్చు అటు చూడు. అడగండిరా నమస్కారం, మేము నేర్పుతాను. మీరు అడగటానికి కూడా కష్టంగా ఒక గురువుని నేను చెప్తున్నానరా, నమస్కారం పెట్టాను అందరా. మీరు నమస్కారం చేయరా, పక్కన అది పెట్టారు కరెక్ట్గా లేకపోతే అదే పెద్ద సంస్కారం అందుకని చెప్తున్నాను. కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, అది చూసుకోండి. అది తెలుసా ఎంత అర్థం, అర్జునుడు లాస్ట్గా చెప్పినటువంటి సంస్కారం. ఇంకా నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాదు, ఇచ్చేసేంద్రా నీకు మూర్తి సమర్పణ అనే మనస్సు ఉంటే దీనికి విలువ. అదే ఏం జరిగింది, మనస్సు కరెక్ట్ అవ్వాలి. అందుకని నుంచో పెట్టి చెప్పింది అందుకమ్మా. నాకు బాగా తెలుసున్న వాళ్ళు, నాకున్న అనేక బాధలు కరెక్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళే. నాకు చాలా బాధగా ఉంది శరీరం ఇప్పుడు, వాళ్ళే చెప్తున్నారు. కానీ నాకు బాగా తెలుసున్న వాళ్ళకి గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకో భాష అర్థం అవుతుంది మనుషులకి. నేర్చుకోండి ముఖ్యంగా నమస్కారం. ఇలా పెడదాం, ఇలా పెడదాం. చూడు ఎక్కడ పెట్టిందో, కొంతమంది సాధారణంగా దీని దగ్గర దీని దగ్గర పెడతారు, ఇంకా అది చెప్తుందమ్మా. ఓకేనా, ఓకేనా, పరిపోతున్నాయండి. ఇప్పుడు ఆసనాలు ఉంటుంది. ఇదంతా చెప్తుంది ఒక వ్యక్తిని చూసి ఆయన దగ్గర నేర్చుకోమని నాకు తెలుసున్న వాళ్ళు కనుక ప్రేమగా చెప్పుకుంటున్నా హాస్యంగా. కానీ గురువు అన్న అంటే ఆయన ఎక్కడైనా గురువు ఇంకెవరు లేదా అందరూ ఉన్నారు, ఉన్నారు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి చేస్తారు. ఓకేనా? ఇది దేని గురించి ఇదంతా చెప్తాను, లెక్చర్ ఏం చేయటమే, ఆసన ప్రాణాయామం ద్వారా భౌతిక ప్రాణ శరీరాలు కరెక్ట్ అవుతాయి. స్పష్టంగా అర్థమైంది కదా? ఇక్కడ నేర్చుకుంటారు మీరు ఆసనాలు ప్రాణాయామాలు ఏం కరెక్ట్ అవుతాయి దాంతో, భౌతిక శరీరము ప్రాణమయ శరీరం. ఇంకోటి ఉందమ్మా మనస్సు, మనస్సుకి ధ్యానం చాలా ఇంపార్టెంట్. నాకు నవ్వుస్తుందిగా, ధ్యానం చేసేవాళ్ళని చూస్తే అమ్మ కరెక్ట్గా చేసేవాళ్ళని తెలియదు వాళ్ళు. నేను ఏదో గట్టిగా అన్నానంటే ధ్యానం అనే పేరులో అసలు ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు చేస్తున్నారు అని నాకు డౌట్. మీకు అసలు ధ్యానం అంటే ఏంటో తెలియదు, కళ్ళు కోసం కూర్చుంటే ధ్యానం కాదు. చాలామంది ఏంటి అంటే కూర్చుంటారు, పద్మాసనం వేసి చేయమంటే అసలు చేయరా ధ్యానం చేసేవాడు, కానీ పద్మాసనంలో ఉండాలి. కరెక్ట్గా కూర్చోవాలి, ధ్యానం చేస్తున్నప్పుడైనా ఇప్పుడు కూడా కరెక్ట్గా కూర్చోవడం అనేది ఎప్పుడైనా కూర్చోవచ్చు కదా. ఒక శ్లోకం తెలుసా కృష్ణుడు చెప్పాడు, సమంతాయ శిరోగ్రీవం నగలం శిర నాసికాగ్రంథం. మా అందరి శ్లోకం విన్నారా? ఈ శ్లోకం తెలుస్తున్న వాళ్ళు చేతులైతే వాళ్ళు కరెక్ట్గా కూర్చున్నారా? చెరువులు ఎత్తిన వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా కూర్చోండి, చేతులు ఎత్తిన వాళ్ళు కరెక్ట్గా కూర్చోండి, కూర్చుని ఉంటే కరెక్ట్గా కూర్చోండి. ఇంకొక చిన్న విషయం గుర్తుంచుకోండి, మ్యాజిక్ చెప్తాను నేను. ఇలా కూర్చున్న వాళ్ళకి ఇలా కూర్చోండి, కుర్చీ మీద ఉన్నవాళ్ళు ప్రసంగం చూసుకోండి. ఇలా కూర్చున్నాక దీని మీద ఆధారపడకుండా లేవాలి అంటే లేవలేరు. ఇక కళ్ళ పెట్టుకుని చూడండి లేవగలేము. ఇలా కూర్చోండి, నేను కూర్చున్నట్టు ధ్యానం చేస్తున్నాను వాళ్ళు ఇలా కూర్చున్నారమ్మా. కరెక్ట్గా చూసుకోండి పొజిషన్ ఎలా ఉంటుందో, పెట్టుకున్నారు కదా, దీని మీద ఆధార కాకుండా లేవటానికి ట్రై చేయండి. లేవలేరు, కరెక్ట్గా పెట్టలేదు మీరు. కాలు కరెక్ట్గా చూసుకోండి, ఒక కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటే లేవలేరు ఇంకా మీరు చూసుకోండి అక్కడ. లేకపోతే ఇది అయ్యాక నేను కూర్చోబెట్టి చూపిస్తాను. లేవలేరమ్మా, ఇది ఏదో కావాలి మీకు ఆధారం, లేకపోతే ఇంక అంతే ఫినిష్. శరం శరం అయిపోతుంది. అది శ్లోకం. ఇది మీకు చేసి చూపిస్తామ్మా, కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు ఇంకా కరెక్ట్గా చేయగలరు, ఇంకా లేవలేరు వాళ్ళు. లేవాలంటే మళ్ళీ ఏదో చేసుకోవాల్సిందే, లేకపోతే అవుట్ ఫినిష్. లేకపోతే కొంచెం ముందుకైనా వెళ్ళాలి, లేకపోతే వెనక్కైనా వెళ్ళాలి. ఇలాగే కూర్చొని లేవండి చూద్దాం, లేవండి లేవండి, అయిపోయింది ఇరుకుపోయారు. లేవగలిగంటే ఎక్కడో తప్పు ఉంది, కరెక్ట్ చేసుకోండి పొజిషన్. అందుకు ఇదంతా చెప్పింది. ఆ శ్లోకం ఏంటి అంటే, సమంకాయ శిరోగ్రీవం ధారయన్నతనమిత్ర సంప్రేషణాగ్రంథం దిశ్యానలోకే. ఇది ధ్యానం యొక్క మొదలు. దాని అర్థం మీకు అందరికీ తెలుసుకుంటాను, సమంకాయ శిరోగ్రీవం కాయము కూర్చున్నారు పద్మాసనంలో, స్థిరంగా కూర్చున్నారు ఇలాగా, ఇంకా లేవలేరు మీరు ఫినిష్. కూర్చున్న వాళ్ళు అయితే అసలు కదా లేరు. శిరం బ్యాక్ బోన్ మెడ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మీరు మెడ కరెక్ట్గా చేయరు. మీకు విషయం తెలుసా, డాక్టర్లు ఏం చెప్తున్నారు, బ్రెయిన్లోకి వెళ్ళేటటువంటి బ్లడ్ వెసల్ రక్త నాళి నా భాష కరెక్ట్ చేసుకోవాలి. మీకు చెప్పగలిగే ప్రాబ్లం, మన శరీరం అంతా రక్త ప్రవాహం జరుగుతూ ఉంటుంది. మీకు తెలుసా 30 ఏళ్ళు దాటిన తర్వాత మన బ్లడ్ కేవలం 30% బయటకు వెళ్తుంది బ్రెయిన్కి. 30% అడగండి ఏ డాక్టర్ని. దీని మీద ప్రెషర్ పడుతుంది. ఇక్కడ 7 ఎముకలు ఉంటాయి, ఇక్కడ మెడ మీద పుట్టిన రథం దగ్గర మీరు చూసుకోండి అట్లా, అది కరెక్ట్ గా ఉండాలి, అది పైకి లాగాలి. పైకి లాగితే చాలా రోగాలు తగ్గిపోతాయి దాంతో. బీపీ అది ఇందువల్ల అవుతుంది అంటే ఈ బ్లడ్ శరీరం అంతా ఒకలాగా వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళే బ్లడ్ వెసల్స్ కేవలం 30-40% వెళ్తుంది టెస్ట్ చేయించుకుంటే, కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ గా కనుక ఉంచుకుంటే అసలు ఆటోమేటిక్ గా బీపీ కరెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా సెట్. ఒక రోజులో అందుకే 6 నెలల తర్వాత, కానీ ఇలా ఉంచుకోవాలి కరెక్ట్గా. ఇది ధ్యానం యొక్క మొదటి స్థితి. ఇంకా మొదలు ధ్యానం మొదలటలే, అది శ్లోకం అందరికీ కంటతా రావాలమ్మా. సమం కాయస్థిరో గ్రీవం, నాకు ఇద్దరు ముందుగా అంటున్నారు, మరి ఎక్కువ చెప్పేసాను, ముక్క ముక్క లెక్కదా. సమం కాయ, సమం కాయ శిరోగ్రీవం, మూడు చెప్తున్నాడు అక్కడ. ఈ బ్యాక్ బోన్ శిరస్సు, దీని మీద ఈ ఎముక, ఇది కరెక్ట్గా చూసుకోండి. ఇంకే క్లాస్ వెళ్తున్నప్పుడు అలాగే ఉండండి, ఇది మన క్లాస్ అమ్మా. కాళ్ళు కరెక్ట్గా జరగండి, ఒకళ్ళ మీద మీరు కాళ్ళు ఎందుకు సెట్ చేయాలి, జరగండి, కరెక్ట్ చేసుకోండి. గతంలో చెప్పండియా, వాళ్ళు నేను చెప్పింది ఏది తెలుగులో చెప్తున్నాను, వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు జర్మన్ భాష వాళ్ళు, మీకు కాస్త దగ్గర చెప్పండి వాళ్ళకి, కాస్త జరగండి. నీళ్ళ మీద వెళ్ళిపోతే ఏం ప్రమాదం అయిపోతుందా, భారతదేశమే అది, కొంపలు ఏమి వెళ్ళిపోవు. కుర్చీ ఉన్న వాళ్ళకి హాయి, ఆటోమేటిక్గా మీరు కరెక్ట్లో ఉన్నది, కానీ కూర్చోవటం నేను చూసుకోండి. లేదు కింద ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే కూర్చోండి, ఇలాగా కూర్చోవటం లేవండిరా, కరెక్ట్ చేయండి, అందరినీ కరెక్ట్ చేయండి, దూరం కూర్చోబెట్టండి, అంత అలాగే కూర్చోవటం. ఇక్కడ క్లాసెస్ మొదలెడితే దీని తర్వాత ఇంకా ఇప్పుడు క్లాస్లో జరిగిన గ్యాప్లో కూర్చోవాలి. నేల మీదకి తగలొద్దో, పక్కకి జరగండి, నేళ్లలోకి రండి. భారతదేశానికి వెళ్తున్నారు, ఇక్కడ అసహించుకోకల్లే, భారతదేశం దగ్గర ఉన్నారు. ఇంకా గ్యాప్ కనిపిస్తుంది నాకు. మా సాధన చెప్తున్నాను కదా, నేను లెక్చర్ కాదు చెప్పేది, మీకు ఎన్నిసార్లు లెక్చర్ ఇచ్చేదిగా. ఇంకా పక్కకి వెళ్ళండి అందరూ, ఒక 6 నిమిషాలు వాళ్ళందరూ బయటకు రండి. నేల మీదకి వచ్చే ఏం పర్వాలేదు. ఇంకా లైన్ కరెక్ట్గా ఉంచుకోండి, మీ వెనకాల కూడా అది చెప్పాలి, ఈ లైన్ కరెక్ట్గా లేదు, లైన్ కరెక్ట్గా చేసుకోండి, గ్యాప్ తీసుకోండి. కూర్చులో ఉన్న వాళ్ళకి హాయిగా కావాల్సినంత జాగా ఉంది, పక్క వాళ్ళతో ఏం లేదు హాయి మీకు, కానీ కాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇది స్టార్టింగ్ పాయింట్ గా సమంతాయం అచలం స్థిర, ఇంకా స్థిరంగా కూర్చోవాలి. ఇది కాస్త ఇలాగా వెనక్కి చూసుకోండి ఒకసారి, ఒకసారి చూసుకోండి, మీకు ఎంత తేడా వస్తుందో బ్యాక్ బోన్ మీద చూసుకోండి ఒకసారి. అనుకోండి ఏం పర్వాలే, మనం సిగ్గుపడకాలే, మనం మన శరీరాన్ని అనుకుంటున్నాం. రెండుసార్లు అనుకుని చూడండి మీకు ఎంత రిలాక్సేషన్ అయిందో, మీకు నిజంగా వస్తే చెప్పండి, లేకపోతే అనకండి తేడా. అక్కడే అసలు రిలాక్సేషన్ స్టార్ట్ అయిపోతుంది మీకు, స్ట్రైట్గా ఉండండి. ఇంకా స్ట్రైట్ కానీ కూర్చోండి, ఎప్పుడు క్లాస్లో కూర్చున్నా, నా క్లాస్కే కాదు, ఇంకా సాయంత్రం క్లాస్కి వచ్చేప్పుడు నేను మిమ్మల్ని చెక్ చేస్తా, ఇలా లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఎందుకు ఇంకా నేను చెప్పటం, కరెక్ట్గా కూర్చోండి. ఇంకా న్యాచురల్గా నా వైపు చూస్తున్నప్పుడు మీ మెడ ఇటు ఇటు అవుతుంది కనుక మీరు చూడండి, మీరు కొంచెం ఇలా అలా పెట్టుకోండి, కరెక్ట్గా చూసుకోండి. మీ యాంగిల్ కరెక్ట్గా నేను కనిపించేట్టు కాదు, మెండ ఎందుకు తిప్పుకోవటం, మీ శరీరం కరెక్ట్ చేస్తుంది. కొంతమంది అసలు చెప్పినా తిరగటం అంటే వాడు కరెక్టా చేయకూడదురా, చెప్పండి నా దిశలో. కానీ శరీరంలో వయస్సుకి దానికి ఉన్నవాళ్ళు బాధ అని చెప్పటం లేదమ్మా, వాళ్ళు ఎలా ఉంటే అలా ఉంటుంది. చేస్తాను సీరియస్ కనేసుకో, సీరియస్ కనేసుకో, చేసేదేదో ఆ క్షణం చాలు మా జీవితాలు మారిపోవటానికి. కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాం. నేను చెప్పడమే కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడికి చెప్పాడండి మీకు చేయలేదు అంత మానేస్తారా? మీరు అది కూడా అనొచ్చు, నాకు చెప్పలేదు కదా అర్జునుడు. మా క్లాసులో లెక్చర్ ఇస్తున్నప్పుడు కాలేజీలో ఒక స్టూడెంట్కి చెప్తాడా అందరు స్టూడెంట్స్కి చెప్తాడా? క్లాసులో ఒకే లెక్చర్ ఇస్తారు కదా, కానీ ఒకటికి 100కి 100 మార్కులు వస్తాయి, ఒకటికి 100కి మధ్య ఒకటే ఉండదు, కనీసం 2 0 ఉంటాయి. మీ ఇష్టం, అది జాగ్రత్తగా చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగే ఉండండి, దీంతో చాలా రోగాలు పోతాయి. మీకు తెలుసా, ఇలా కూర్చుంటే రోగులు సెట్ అయిపోతానని $2000 అడుగుతారు వాళ్ళు. ఇది చెప్పటానికి $2000 ఇలా కూర్చోవడం నేర్పటానికి వాళ్ళకి రోగాలు తగ్గుతున్నాయి. మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి విన్నా ఎందుకు జరగటం లేదు అంటే, మళ్ళీ నేను వచ్చి హే ఇలా కూర్చోండి అంటే మళ్ళా మొదలు, ఇంకేమవుతుందిరా, ఏం అవ్వదు, కరెక్ట్గా కూర్చోండి. తర్వాత రెబ్బలో మీరు చూడగలిగితే చూసుకోండి, ఇదంతా అందులో చెప్పబడి ఉంది. మీకు తెలుసా, కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ని వాళ్ళని పేరు చెప్పాను నేను. ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఒక నెల 2 నెలల ముందు ఎలా ఉన్నారు వాళ్ళు, దాని తర్వాత ఎలా నడుస్తున్నారు వాళ్ళు, నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు చూసుకోండి, మీకు అర్థమైపోతుంది ఇదే జరిగిందని. అలా చేసిన వాళ్ళు ఒక నెల 2 నెలల కోసమే ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు వాళ్ళు, 5 సంవత్సరాలు చేశారు. పేర్లు చెప్పాను అంటే ఎందుకు, ఆ మాట్లాడినందుకు ఇవంతా ఫ్యాక్ట్లే. నేర్చుకుంటే అందరికీ కరెక్టే, చేయకపోతే ఏం చేయాలి. ఈ క్లాసులో ఉన్న వాళ్ళకి ఇక్కడున్న కర్య పంచసేవలు ఏమంటారు, కార్య అమ్మ వాళ్ళు అంటే పని చెప్తే కదా, ఇదంతా వాళ్ళు చేయటం లేదని నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళు కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఎవరో చెప్తారు పూర్తిగా కరెక్ట్గా, వెరీ క్లియర్. ఇంకా అలాగే చెప్తాను, ఇది కృష్ణుడు చెప్తున్నది చేసుకుంటే అమ్మ, ఇది నేను చెప్పటం కృష్ణుడు చెప్పాడు, చాలా మంది చేయిస్తున్నారు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్వచనం శిర సంప్రేక్ష నాసికాగ్రం త్వం. దీని తర్వాత మాట పెద్ద ప్రాబ్లం అమ్మా, మీ ముక్కును చూడాల, మెడ కిందకు వస్తుంది కదా, అందుకే మీరు నా వైపు తిరిగితే మీకు ఇది లేకపోతే మెడ మీకునే పడుతుంది, నా వైపు తిరిగితే కరెక్ట్గా కనిపిస్తాను, యాంగిల్ తీసుకోండి, హాయిగా తీసుకోండి. సరే స్థిరంగా కూర్చున్నారు, ఇంకా కరెక్ట్ అవ్వలేదు, ఇంకా తర్వాత క్లాసుల్లో వాళ్ళు పట్టుకుంటారు. దీని తర్వాత చేయాల్సింది ఏంటో చూసుకోండి. సంప్రేక్షణాగ్రం త్వం, మీ యొక్క ఇంకోళ్ళు చూడద్దు అని. ఎవరి ముక్కు చూడాలి, మీది ముక్కు చూడాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా, కళ్ళు నిప్పులు అవుతాయి, లేకపోతే కళ్ళు చూస్తారు, జల్లు నిలిపండి. ధ్యానం చేస్తున్నాం మనం, విషయం దేని గురించి చెప్తున్నాం మనం, అదే అర్థం కదా, దేని గురించి మాట్లాడతాం. ధ్యానం అనేది మనసుతో చేస్తాం, శరీరంతో తెలియదు, ప్రాణాయామంతో తెలియదు. ప్రాణ శరీరం ఉపయోగించాము, భౌతిక శరీరము ఉపయోగించాము, దేన్ని వాడాలి, మనస్సు. ఇప్పుడు మనస్సుతో చూడాలిరా, మీరు నా వైపు చూస్తున్నారు, కానీ మీకు అవసరం అంటే మీ పక్కన కదులుతున్నాడో లేదో అన్న నా వైపు చూస్తున్నా చూడగలరా, చూడొచ్చా, చూడొచ్చా, చూడకూడదా, వాళ్ళకి చూడాలా, నా వైపు చూస్తున్నావు, ఆయన చేస్తుంది కనిపిస్తుందా లేదా. చెప్పింది అర్థమైంది, ఎందుకైనా కళ్ళకు సంబంధించింది కాదు అది. అందుకే తర్వాత ఏం చెప్తాం, ఇదంతా అయితే కళ్ళు మూసుకోండి, సరే కళ్ళు మూసుకోండి, అమ్మయ్యా కళ్ళు మూసుకోండి, ఒక్కడ నా వైపు చూడటం లేదు, కళ్ళు మూసుకోవాలి బాబు, తెలుగే చెప్తున్నాను, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు మనస్సు గురించి ఆలోచించాలి, ఇంకా భౌతిక శరీరము మీ శరీరాలు ఏం చేస్తున్నాయి, వాటి ప్రాణశరీరాలు ఏం చేస్తున్నాయో మీకు అనవసరం చూసుకోండి. అక్కడ ఏం చెప్తున్నాడు, కళ్ళు మూసుకుని సంప్రేక్షణాగ్రంథం దిశ నవలోకయన్ దశ, కళ్ళు మూసుకునే ఉండండి అమ్మా. ఎవరికైనా ముఖ్యమైన పని అది ఉంటే మాట్లాడుకోండి, లేకపోతే ఇచ్చేస్తున్నప్పుడు మాట్లాడదు. కానీ పని ఉంటే కార్యకర్తలకి వాళ్ళకి అది చెప్పాలని ఉంది, మీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా అడగండి. ఏం చెప్తున్నాడు అక్కడ, పది దిశల వైపు చూడవద్దు. పది దిశలంటే ఏంటి, చుట్టూ ఎనిమిది ఊర్ధము అధ, దాని గురించి ఆలోచించకండి. ఇంకా మరి దేని చూడాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చేయడం. మీకు శ్వాస నాసికల నుంచి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాన్ని కనిపించడం లేదా కళ్ళకి ఏం కనిపిస్తుంది, చర్చని కనిపించదు. మరి ఏం తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది. ముక్కు లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మీరేం ప్రాణాయామాలు చేయకండి, ఎక్కువ కాలాలి తక్కువ ఏది జరిగితే మీ శ్వాస అది దాన్ని లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్ని చూడొచ్చు. ఇంకా అటు ఇటు మనస్సు తీసుకెళ్ళకండి అమ్మ. అందుకే పది వైపు వద్దన్నాడు. దిశ నవలోకయని ఈ పది దిశలు వద్దు, ఎనిమిది పైన కిందన వద్దు. చేయండి అమ్మా, నన్ను చూస్తే మీకేం కాదమ్మా, చెప్తూ ఉంటే తర్వాత మీకు సాధనలు చెప్తారు, అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు అర్థం చేసేసుకోండి. ఈ టైంలో కూడా ఇంకో పనులు అవి చేయకండి. ఏం మాట్లాడుకున్నా, ఏం చేయాలనుకున్నా, రాయించుకోవాలనుకున్నా ఈ ఐదు నిమిషాల తర్వాత చేసుకోవచ్చు కదా, కనీసం మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. మాట్లాడదో కానీ ఎవరికైనా కూర్చోవాలని లేదు, మెల్లిగా లేచి హాయిగా వెళ్ళిపోయింది. ఇక్కడ బాగుండాలని లేదు, పక్కకెళ్ళి కాళ్ళు అవి చేదు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి. అయినా కొంతమంది అటు ఇటు చూస్తున్నారు, లేవండి ఎవరా మాట్లాడుతున్నారు లేవంటే. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని చూస్తుంటూ ఉంటే మీరు మాట్లాడొద్దని నేను చెప్పడం లేదు కదా, పక్కకెళ్ళండి మాట్లాడుకోండి. ఏంటో అంత గొప్ప విషయం చేసుకుంటే చేసుకోండి అమ్మా, చాలా పనులు ఉంటాయి మీకు. వినేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను, నేను చెప్పాను కదమ్మా, నేను ఇప్పుడు చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను మొత్తం ప్రపంచానికి ఇది వెళ్ళాలి, ప్రపంచానికి. మీకు కరెక్ట్గా లేకపోతే బయట వాళ్ళకి ఏం చెప్తాను నేను. కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు కదా, మిగతా వాళ్ళు సాధన చేయకపోయినా ధ్యానం చేయకపోయినా కళ్ళు మూసుకుని కూర్చోండి. నా వ్యక్తి ఎవరకండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎలా కూర్చున్నా కళ్ళు మూసి కూర్చోండి అంతే. ఎవరైనా కార్యవర్తలకి పని ఉంటే చేయాల్సిందే, తర్వాత పనికి వాళ్ళు చేసుకోవాల్సిందేగా. జాగ్రత్త, అయితే ధ్యానం అంటే కథలు వద్దు, పది దిశల గురించి ఆలోచించకండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇవాళ మనస్సు దృష్టి దాని మీదే మనస్సు ఉంచుకోండి. కళ్ళు మూసుకునే ఉన్నారు, ముళ్ళు పెట్టి చూడక్కర్లే. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, చూసుకోండి దాన్ని. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా శ్వాస వెళ్తూనే ఉంది. ఇలాగే కూర్చోవాలని రూలేం లేదు, కానీ ఇలా నూసుకుంటే అనేక రోగాలు సెట్ అవుతాయి. అందులో చెప్పాము ధ్యానం ఎలా కూర్చున్నా ఒకటే, అది కూడా అర్థం చేసుకోండి. మనస్సు గురించి మాట్లాడుతున్నాం, మనస్సు దేని మీద ఉండాలి అంటే శ్వాస మీద ఉండాలి. జాగ్రత్తగా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాని మీదే మనస్సు ఉంచుకోండి. చెప్తుంటే చేసుకుంటే ఇప్పుడే అర్థమైపోతుంది మీకు. ఎలా అయినా చూసుకోండి, ముక్కులోంచి నోరు లోపలికి వెళ్తుంది, అదే మనస్సు. ఇంకేం ఆలోచించకండి. ఇంకో ఆలోచన, ఆ ధ్యానం చేద్దామా, ఈ ధ్యానం చేస్తామా, గురువా, ఏ వద్దురా, నీకు నీ శ్వాస ఉన్నది, నువ్వెప్పుడు నీ జీవితం గురించి నీ శ్వాస గురించి ఎప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారి నీ జీవితాన్ని చూడటానికి ట్రై చేస్తున్నావు. మళ్ళీ మనసు ఎక్కడ వెళ్ళిపోతుంది, కొంచెం అలవాటు చేసుకోవాలి. కొంచెం అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది. ధ్యానం వస్తుందో అంత ఉన్న వాళ్ళకి కూడా శ్వాస గురించి ఏమీ తెలియదు. అసలు శ్వాస గురించి ఎవరికి తెలియదు. ఏ మంత్రాలు చేసేస్తాడు, ఈ స్నానం చేసేస్తాడు, ఈ అదంతా ఎందుకురా. అర్జునుడు చెప్పింది, కృష్ణుడికి స్పష్టంగా చెప్పింది అంతే. సమంకాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రక్షణి కోగ్రంథం దిశ నవలోకయం. దాన్ని ఇంకెక్కడికి వెళ్ళకండమ్మా. బయట ఏం కనిపిస్తున్నా ఈ రెండు మూడు నిమిషాలు నా కోసం. కానీ మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాను కదా, పన్ను ఉన్నవాళ్ళు కార్యకర్తలు ఖచ్చితంగా పన్ను చేసుకోండి. పక్క వాళ్ళకి తగిలిన మీరు వాళ్ళని చూడటం తప్పు. దాని గురించి మీరెందుకు చూడాలి? మీకు చెప్తోంది ఏంటి? శ్వాస చూడండి, లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. నిద్ర వచ్చే మత్తు వస్తుంది, కరెక్ట్గా చేస్తే నిద్రపోవద్దు. నిద్ర వెరీ క్లియర్గా ఉండాలి. కానీ దృష్టి శ్వాస. మళ్ళీ మళ్ళీ కార్యకర్తలకి నేను చెప్తున్నాను, హాయిగా తిరగండి. వాళ్ళకి తగిలిందా లేదా, తగిలితే తగిలిపోయాను. వాళ్ళకి తెలియ అసలు అర్థం తగలకూడదు. తగిలిన వాళ్ళు పట్టించుకోకండి, పనులు చేసుకోండి. ఏ పనులు ఎవరుందో వాళ్ళకి పనులు చేయించుకోండి. కార్యకర్తలకి చెప్పాను అది, హాయిగా పనులు చేసుకోండి. మీరు శ్వాస 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 మీ జీవితంలో మొట్టమొదటిసారి మీ శ్వాసను చూసుకోండి. మీరు ప్రాణాయామం చేయటం లేదు. మీ ముక్కు నుండి శ్వాస అదంతా అదే ఇన్నాళ్ళ సంవత్సరాలు బట్టి వెళ్తోంది, ఇప్పుడు వెళ్తోంది, మళ్ళీ మొట్టమొదటిసారి అది మళ్ళీ బయటకు వెళ్తోంది. అది నేర్చుకోవాలి. మీకు అలవాటు అయిపోతుంది. అలా చూడగానే గాలి ఎక్కువ వెళ్తాం. వెళ్ళినా దాని గురించి చూసుకోండి, అంటే ఆహా అలా వెళ్తోందా అని. చాలా జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది దీని మీద. అందుకు మీరు అది కరెక్ట్ అయితే దాని తర్వాత విషయం చెప్తాను నేను. శ్వాస ఇంకా మీకు అనవసరం, నా మాట రాకపోతే మీకంతే శ్వాస చూడటమే. శ్వాస చూడమన్నాను నేను. ప్రాణాయామాలు అవి చేయకండి, మంత్రం చేసుకోకండి, ఏమీ చేయకండి. ఒక్క నిమిషం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఒక చిన్న సాధన అక్కడే నావేది చూడద్దో, శ్వాసం చూసుకోండి. లోపలికి వెళ్తున్నప్పుడు అది చల్లగా వెళ్తుంది, బయటకు వెళ్తున్నప్పుడు అది వేడిగా వస్తుంది. ఆ మార్పు తీసుకోండి. లోపలికి వెళ్తున్నప్పుడు చల్లగా ఉంటుంది, ఆ శ్వాస బయటకు వస్తున్నప్పుడు వేడిగా వస్తుంది. చాలామంది ఏం చెప్తారో తెలుసా, నాకేం అవటం లేదని. ఎప్పుడైనా మీరు శ్వాస వింటేగా కొంచెం చూసుకోవాలని చేత మొదటిసారి అది అర్థం అవ్వదు మీకు. కానీ మీరు దాన్ని చూసుకుంటూ ఉంటే బయట లోపలికి వెళ్తున్నప్పుడు చల్లదనం వస్తుంది, ఆ శ్వాస బయటకు వస్తున్నప్పుడు వేడిగా ఉంటుంది. ఆ తేడా చూసుకోండి. చల్లటి శ్వాస మీరు అనుకోవద్దు, అది చల్లగానే వస్తుంది, బయటకు వస్తున్నప్పుడు వేడగానే వేడిగా ఉంటుంది. ఆ స్పర్శ పట్టుకోండి మీరు. ఇంకా తలది చేసుకోవద్ద, కళ్ళు ఊపు కదపకుండా కళ్ళు మూసుకుని ఇటు ఇటు మార్చుకుంటే మార్చుకోండి. ఇంకా అదంతా ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటి అంటే శ్వాస లోపలికి చల్లగా వస్తోందా. అది మళ్ళీ మీరు అనుకోవచ్చు చల్లగా వస్తోందని, మీకు తెలిసి ఎలా వస్తుందో అది చూసుకోండి. బయటకు వస్తుంది, వేడిగా అవుతుంది. అక్కడ చాలా మ్యాజికల్ ప్రాణాయామంలో జరుగుతుంది. తర్వాత తర్వాత అర్థమవుతుంది. ఇవాళకి క్లాస్ చాలు. అలాగే ఉన్నవాళ్ళు ఉండండి, లేచుకోదలుచుకున్న వాళ్ళు కళ్ళుగా తెరవండి. లేచిపోను, గొప్ప సౌండ్ డిస్టర్బ్ చేయకుండా లేచిపోండి, మాట్లాడద్దు, కూర్చుని వాళ్ళు కూర్చోండి, మీ ఇష్టం అది. క్లాస్ అయిపోయింది కానీ గబుక్కం లేచిపోకండి, తొందరొద్దు తొందరొద్దు, గబుక్కం కదలకండి. లేచినా ఆ శ్వాసను చూసుకోండి, కళ్ళు తెరిచేయండి, ఇంకా శరీరాన్ని కదపకండి కానీ కళ్ళు తెరిచేయండి. కావాలనుకుంటే చేతులు కదపండి, జై గురుదేవ్ నిన్న కదలండి.